ఇప్పుడు 60 కోట్ల మంది రాక్షస వీరుల్ని పంపించాడు ఈసారి. కర్కోటుడు, మహాపద్ముడు అనే ఇద్దరి నాయకత్వంలో భండాసురుడు మహారాక్షసుల్ని పంపించాడు. ఇంకేముంది, ఈ రాక్షసులంతా భూమి ఆకాశాలు దద్దరిల్ల చేస్తూ అమ్మవారి మీదకి యుద్ధానికి వచ్చారు. అప్పుడు అమ్మవారు సర్వతోభద్రము అని ఒక పెద్ద రథాన్ని తయారు చేయించింది. ఏ వైపు చూచినా ఆ రథం వల్ల శుభం తప్ప అశుభం ఉండదన్నమాట. ఈ సర్వతోభద్ర అనే పేరు కలిగినటువంటి రథంలో మణి, మణ్యంబ, స్వస్తికాంబ, మాలాంబ, జ్వాలామాలాంబ మొదలైనటువంటి దేవతలు బయలుదేరారు. వీళ్ళంతా ఆగ్నేయాస్త్రం వంటి బాణములను విడిచిపెట్టారు రాక్షసుల మీదకి. అంటే వీళ్ళు వేసే బాణాల నుంచి అగ్నిజ్వాలలు వస్తాయట. ఈ అగ్నిజ్వాలలు వరుసగా వచ్చుకొచ్చి ఈ పాపాత్మల యొక్క సైనికుల్ని, కొన్ని కోట్ల సైనికుల్ని నిమేష మాత్రంలో భస్మం చేసి పారేసి దగ్ధుం త్రివిష్టపం, 3 లోకములను కూడా కాల్చి బూడిద చేసే అపూర్వమైన ఆగ్నేయ బాణాల వల్ల భండాసురుడి యొక్క కోట్ల సైనికులు భస్మం అయిపోయారు. దాంతో వీడికి భయం పట్టుకుంది. మళ్ళీని ఇక ఇలా కాదు, ఈ భండాసురుడు అంత తేలిగ్గా ఓటమిని ఒప్పుకోడు అనుకుని, ఒరే ఎవరక్కడ, ఏనుగుల సైన్యాన్ని, గజఘటల సైన్యాన్ని పంపించండిరా అన్నాడు. వీడి దగ్గర ఏనుగుల సైన్యాలు చాలా ఉన్నాయి. ఈ ఏనుగుల సైన్యానికి నాయకులు ఎవరో తెలుసా, కీకటేశులు, కైకసులు, కీకటేశులు అని 2 రకాల రాక్షసులు ఉన్నారు. వీళ్ళ గురించి కొంచెం తెలుసుకోండి. ఈ కైకసులు, కీకటేశులు ఒకప్పుడు సూర్యుడి గురించి తపస్సు చేశారు. సూర్యభగవానుడు వాళ్ళకి ప్రత్యక్షం అయ్యాడు. ఏం వరం కావాలో కోరుకోమంటే అప్పుడు వాళ్ళు ఏమన్నారు, మేము యుద్ధరంగంలో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మా కళ్ళల్లో నీవు వచ్చి చేరాలి, మా వంశస్థులందరము యుద్ధానికి వెళ్ళినప్పుడు మా కళ్ళల్లో నువ్వు చేరాలి, అంటే మా కళ్ళు సూర్యుడైపోవాలి. ఆ సూర్యకాంతి ఇతరుల మీదకి ప్రసారం కాగానే అవతల వాళ్ళ కళ్ళు పూడుకుపోవాలి, వాళ్ళకి ఏమీ కనపడకూడదు, వాళ్ళు గుడ్డివాళ్ళు అయిపోవాలి, ఎదుటి వాళ్ళని గుడ్డివాళ్ళని చేసేటటువంటి శక్తి నువ్వు మాకు ప్రసాదించాలి అని వరం కోరారట. సూర్యుడు ఆశ్చర్యపోయి, నేను నా శక్తితో మీ కళ్ళల్లో చేరాలా, మీరు శత్రువుల్ని తేరిపార చూస్తారా, చూడగానే అవతల వాళ్ళు గుడ్డివాళ్ళు అయిపోవాలా, కళ్ళు కనపడకుండా పోవాలా, ఇదేం విచిత్ర వరం రా అంటే అడిగాం ఇవ్వాల్సిందే అన్నారు. తథాస్తు అన్నాడు సూర్యుడు. అప్పటి నుంచి వాళ్ళు ఎవరి మీదకైనా యుద్ధానికి వెళ్ళారనుకోండి, యుద్ధానికి వెళ్ళగానే అవతల వాడిని జయించలేనప్పుడు ఆయన సూర్యదేవ రమ్మంటారు. సూర్యుడు వచ్చి వాళ్ళ కళ్ళల్లో తన శక్తిని నింపుతాడు. ఆ శక్తితో వాళ్ళు శత్రువులకే చూస్తారు, ఎదురుగుండా ఉన్న శత్రువులకి కళ్ళు కనపడవు. ఇంకా కళ్ళు కనపడకపోతే యుద్ధం చేస్తారు, దేవ పాపిని అన్నట్టే అయిపోతారు. వీడు వాళ్ళని చంపేస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు వీళ్ళని పంపించాడు భండాసురుడు. కీకటేశులు, కైకసులు అంటారన్నమాట వాళ్ళని. కైకసి అనే ఆవిడ కొడుకులు కైకసులు, కీకటి అనే ఆవిడ కొడుకులు కీకటేశులు. వీళ్ళు మొత్తం 10 లక్షల మంది మహావీరులు వాళ్ళు యుద్ధరంగానికి వచ్చారు. ఇంకేముంది, వాళ్ళు రావడంతో శత్రువులతో ఘోర యుద్ధం చేసి సూర్యుడిని ఆహ్వానం చేశారు. సూర్యభగవానుడి శక్తి వాళ్ళ కళ్ళల్లోకి వచ్చింది. దాంతో ఎదురుగుండా యుద్ధం చేస్తున్న అమ్మవారి శక్తులకే చూశారు వాళ్ళు. మొత్తం అమ్మవారి శక్తులందరూ కిరిదేవత, ఏది అమ్మవారు వారాహీదేవత, దండనాథ అందరూ కూడా ఒక్క క్షణకాలం గుడ్డివాళ్ళు అయిపోయారు, కళ్ళు కనపడకుండా పోయి. అప్పుడు హాహాకారాలు చేశారు దేవతలు. అమ్మవారి శక్తులకే దిక్కు లేకపోతే ఇక మనలాంటి వాళ్ళని యుద్ధం చేస్తాం, ఈ దుర్మార్గుల వల్ల ఎదురుగుండా ఉన్న అమ్మవారి శక్తులకి కళ్ళు కనిపించకుండా పోయా, ఇప్పుడు ఏం జరుగుతుందో అనుకుంటూ ఉండగా అప్పుడు జగన్మాత ఏం చేసింది, అంతర్ధాన శక్తి అని ఒక శక్తి ఉంటుంది, ఆ శక్తిని పిలిచింది. ఆవిడకి రాజశ్యామల అని కూడా పేరు. అమ్మాయ రాజశ్యామల, నువ్వు ఇలారా, నిన్ను ఏ శక్తులు ఏమీ చేయలేవు, ఎవరైనా ఇతరులను గుడ్డివాళ్ళని చేస్తే ఆ గుడ్డివాళ్ళకి మళ్ళీ వెలుతురిచ్చే శక్తి నీ దగ్గర ఉన్నది, ప్రస్తుతం నువ్వు వెళ్ళి ఈ రాక్షసుల దగ్గరే ఉన్న శక్తి నాశనం చెయ్యి అన్నది. వెంటనే రాజశ్యామలాదేవి హుటాహుటిన రణరంగంలోకి వచ్చింది. ఆవిడ శక్తి ఎటువంటి శక్తి తెలుసా, ఎవరైనా తమ కళ్ళల్లో నుంచి సూర్యకాంతి వెదజల్లితే వాడికి కళ్ళు మూసుకుపోయేలా చేస్తుందట, గుడ్డివాళ్ళని చేసేస్తుంది. ఆవిడనే రాజశ్యామల అంటారు. అప్పుడు అవతల వాడి కళ్ళు మూసుకుపోతాయి. ఇది చాలా డేంజరస్ శక్తి తెలుసా అంటే, రాజశ్యామలంటే అహంకరించి ఎవడన్నా నా పదవిలోంచి నన్ను ఎవరు గెంటలేరు, నేనే గొప్ప పదవిలో ఉంటాను అనుకున్న వాడిని గుడ్డివాడిని చేసి, వాడి వెలుతో వాడి కందే పొడుచుకునేలా చేసి, వాడు చేజేతులను ఓటమి తెచ్చుకునేలా చేసేటటువంటి శక్తి రాజశ్యామల. ఈ యాగాన్ని పూర్వకాలంలో మహారాజులు తమ పదవి పొందడం కోసం చేసేవారు. ఈ యాగం చేసినటువంటి వాడి ప్రత్యర్థులు ఏమవుతారో తెలుసా, తమకు ఎవరు ఉపకారం చేస్తారో వాళ్ళతో తగాదా పట్టుకుని వాళ్ళు ఓడిపోతారట. అందుకే ఈ యాగాలు లాంటి యాగాలను సాధారణంగా చెయ్యరు, చేస్తే మాత్రం అవతల వాళ్ళు డామ్ అనవలసిందే. మళ్ళీ దీనికి విరుగుడు యాగం రాజశ్యామలే. అటువంటి శ్యామలా శక్తి అనమాట. ఆ శ్యామలా శక్తి యుద్ధరంగంలోకి వచ్చింది. ఈ కైకసులు కేకటేశులు కేసి చూసింది. వాళ్ళ కళ్ళల్లో సూర్యకాంతి ఉన్నది, సూర్యుడిచ్చిన వరం వల్ల. ఆ కాంతి వల్ల ఎదురుగుండా ఉన్న శక్తులు గుడ్డివాళ్ళు అయిపోయాయి. వెంటనే ఈవిడేం చేసింది, మీ అందరికీ కళ్ళు పోగాక అన్నది. ఈ రాజశ్యామలా శక్తి వల్ల ఈ ఎదురుగుండా ఉన్న కైకసులు కేకటేశులకి కళ్ళు పోయే గుడ్డివాళ్ళు అయిపోయారు. వాళ్ళకి ఏం కనపడ్డల్లా, ఏమైపోయాయి మన కళ్ళు అనుకుంటున్నారట. మళ్ళీ సూర్యుడిని ప్రార్థించారు వాళ్ళు, సూర్యదేవ మాకు కళ్ళే కనిపించట్లేదు, మా కళ్ళల్లో నువ్వు చేరాలి, నీవు చేరితేనే మా కళ్ళల్లో నుంచి కాంతి వస్తుంది, కాంతి వస్తే ఎదురుగుండా ఉన్నవాళ్ళు గుడ్డివాళ్ళు అయిపోతారు, మాకు కాంతిని ప్రసాదించు అంటే. అప్పుడు సూర్యుడు అన్నాడు, ఎదురుగుండా ఉన్నావిడ నాలాంటి సూర్యుల్ని కోట్ల మందిని సృష్టించిన రాజశ్యామల, ఆవిడ వల్ల నేను సూర్యుడు అనే పేరుతో ఇలా వెలుగుతున్నాను, ఆవిడ వచ్చి మీ కళ్ళు పోయేలా చేసింది, నేనేం చేయలేను, నేను ఎంతవరకు కాపాడగలను మిమ్మల్ని, నాకు శక్తి ఉంటే కాపాడతాను, నాకే శక్తి లేకపోతే ఏం చేస్తాను, కాబట్టి ఇప్పుడు నేను మీకు ఇచ్చిన వరం నిలబెట్టుకోలేను, మీ కళ్ళు పోయాయి, ఇప్పుడు మీ కళ్ళు తిరిగి రావాలంటే శ్యామలనే పట్టుకోవాలి, నేనేమీ చేయలేను అన్నట్ట. శత్రుదేవతల్ని మేము వేడుకుంటామా, చిచ్చి శత్రువులతో యుద్ధం చేసి చస్తాం కానీ, చావనైనా చస్తాం కానీ, శత్రువులు వైపు ఉన్నటువంటి రాజశ్యామలని మాకు కళ్ళు తిరిగిప్పించమని వేడుకోం అంటే గుడ్డి కాళ్ళతోటి యుద్ధం చేశారు వాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళ కళ్ళు కనిపించలేదో వాళ్ళు ప్రయోగించినటువంటి సూర్యకిరణాల శక్తి నాశనమైపోయింది. అది నాశనం కాగానే ఈ మంత్రిణ్యంబ, దండనాథ, వారాహి మొదలైన వాళ్ళకి మళ్ళీ యథాప్రకారంగా కళ్ళు కనపడ్డాయి. కళ్ళు కనపడటంతో ఓ రాజశ్యామలాదేవి, ఈ దుర్మార్గులు ప్రయోగం చేసి మాకే కళ్ళు కనపడకుండా చేశారు, వీళ్ళందరినీ ఒకేసారి మింగేయి, నాలుక చాచి మింగేయి అని కోరారు. వెంటనే ఈ శ్యామలాదేవి భయంకరమైన తన నాలుక చాచింది. ఆ నాలుకతో ఈ రాక్షసులందరినీ, ఈ కైకసుల్ని కేకటేశుల్ని లోపలికి లొక్కుని మరవరాలు నవిలినట్టుగా, బఠానీలు నవిలినట్టుగా నవిలి పరపరపర నవిలి తిని పారవేసింది, క్షణాల్లో చంపి పారవేసింది. ఎన్ని శక్తులు ఎన్ని వేషాలు వేసినా పరాశక్తి ముందు ఆ శక్తులు ఎందుకు పనికిరావు. వాళ్ళు ఎన్నో కోరికలు కోరతారండి రాక్షసులు, మా కళ్ళల్లోకి సూర్యుడు చేరాలి, అప్పుడు మేము ఇతరులను చూడాలి, వాళ్ళు గుడ్డివాళ్ళు అయిపోవాలంటే గుడ్డివాడిని మళ్ళీ బాగు చేసే శక్తి ఉన్న అమ్మవారి ముందు ఈ శక్తి ఎక్కడవుతుంది. అందుకే అది మహాశక్తి, పరాశక్తి. ఇక ఆ శక్తి కంటే అత్యున్నత శక్తి ఎక్కడా లేదు. రాక్షసులు తమ తెలివితేటలు ఉపయోగించి దేవతలని నాశనం చేయడం కోసం ఎన్ని రకాలైన వరములు తమ ఇష్టదేవతల దగ్గర నుంచి పొందినప్పటికీ, ఆ వరాలు పొందిన వాళ్ళని చంపడానికి ఏదో ఒక లూఫోలు ఉంటడం పెట్టుకుంటుంది అంటే భగవంతుడి యొక్క శక్తి. అందుకే వాళ్ళని చంపడానికి అనేక శక్తులు అన్నమాట. ఇప్పుడు భండాసురుడు, వాళ్ళు వీళ్ళు కాదు నా కొడుకుల్నే పంపిస్తానన్నట్ట. భండాసురుడికి ఎంతమంది కుమారులు ఉన్నారని చెప్పాము, 8 మంది కొడుకులు. ఈ 8 మంది కుమారుల్ని యుద్ధానికి పంపాడు. వీళ్ళు మహావీరులు, వీళ్ళని ఎవరో చంపలేరని. దాంతోపాటు వాడికి 4 కూతుళ్ళు, కూతుళ్ళను కూడా పంపాడు. సోదరుడు ఒకడు విశుక్రుడు, ఒకడు విషంగుడు అని చెప్పాం కదా. ఈ విషంగ విశుక్రుడు తప్ప తక్కిన వాళ్ళు కొడుకులు కూతుళ్ళు యుద్ధానికి వెళ్ళారు. అబ్బా యుద్ధం అంటే ఏమిటో అప్పుడు కనపడిందిట. భండాసురుడు కొడుకులు ఒక్కొక్కళ్ళు మరొక భండు లాంటి వాళ్ళు. ఆత్మావై పుత్రనామాసి అని వేదం చెబుతున్నది. తండ్రే కొడుకు రూపంలో పుడతాడు కాబట్టి భండాసురుడికి మారు రూపం లాంటి వాళ్ళు ఈ కొడుకులు. ఈ విద్యున్మాలి, విభీషణుడు, విజయుడు మొదలైనటువంటి 8 మంది 8 భయంకరమైన ఏనుగుల మీద ఎక్కొచ్చారు. అష్టదిగ్గజాలతో సమానమైన ఆ ఏనుగులు. ఆ ఏనుగులు రావడంతో గజఘటల మీద పడ్డాయి. అమ్మవారి దగ్గర ఏముందని చెప్పుకున్నాం, సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవిత అమ్మవారు అంటే. అందులో సంపత్కరి అనే ఒక ఏనుగు మీద ఎక్కి అమ్మవారి దివ్యశక్తి యుద్ధానికి వచ్చింది. ఆవిడ చుట్టూతో ఏనుగులు ఉన్నాయి. ఆ ఏనుగుల గుంపుతో ఈ 8 ఏనుగులు ఎక్కొచ్చి ఢీ కొట్టారు. ఘోర యుద్ధం జరిగింది. విచిత్రం ఏంటంటే, సంపత్కరి యుద్ధములో వెనక్కి తిరగదు, కానీ రాక్షసులకున్న వరాల వల్ల వాళ్ళ ఏనుగులు ఢీ కొడితే సంపత్కరి కూడా వెనక్కి తిరిగి పరిగెత్తిందిట. అంతటి కోలాహల యుద్ధం చేశారు వాళ్ళు. దాంతో దేవతలు, ఏది సంపత్కరి మీద ఎక్కి వచ్చినటువంటి దేవతలు, అమ్మవారి శక్తులు వెనక్కి తిరిగి వెళ్ళి, అమ్మా ఆశ్చర్యం ఇది, భండాసురుడి కొడుకులు మా ఏనుగులను కూడా తరిమివేశారు, మేము వెనక్కి తిరిగి వచ్చాం, ఇంతవరకు యుద్ధరంగంలో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు, నీ శక్తిని కూడా ప్రతిహతం చేసినటువంటి అప్రతిహత శక్తి వాళ్ళది, ఇప్పుడు వాళ్ళని చంపడం ఎలాగా అనగా, అప్పుడు ఏముందో తెలుసమ్మా, భండాసురుడి కొడుకుల్ని చంపడానికి మీరెవరూ సరిపోరు, ఈ ఏనుగులు, ఈ గుర్రాలు, ఈ రథాలు ఇవి భండాసురుడి కొడుకుల్ని చంపవు, మీ శక్తులు సరిపోవు అనగానే, మళ్ళీ ఇప్పుడు మంత్రిణి దేవత, వారాహీ దేవత, రాజశ్యామల, శ్యామల మొదలైన దేవతలందరూ ఆశ్చర్యపోయి, జగన్మాతలో నుంచి పుట్టిన మేము కూడా భండాసురుడి కొడుకులను ఎందుకు చంపలేకపోతున్నాం, కారణమేమిటి అని అడగ, అప్పుడు ఆవిడ చెప్పింది, భండాసురుడి కొడుకులు సామాన్యులు అనుకుంటారా, వాళ్ళు ఒకప్పుడు నా భక్తులు, ఇప్పుడంటే అజ్ఞానంతో నా మీద యుద్ధానికి వచ్చారు, వీళ్ళ పూర్వజన్మ రహస్యం ఒకటి ఉన్నది, ఈ భండాసురుడి కొడుకులు 8 మంది ఒకప్పుడు హిమాలయ పర్వతంలో 1000 సంవత్సరములు నా కోసం మహాతపస్సు చేశారు, అప్పుడు వీళ్ళు స్త్రీ రూపాల్లో ఉండేవారు, ఈ 8 మంది 8 యక్షిణీ దేవతలు, కొంచెం జాగ్రత్త వినండి, ఈ భండాసురుడి కొడుకులు 8 మంది పూర్వజన్మలో యక్షిణీ దేవతలట, ఈ యక్షిణీ దేవతలు నా కోసం కఠోర తపస్సు చేస్తే నేను వాళ్ళకు ప్రత్యక్షమయ్యాను, వాళ్ళు ఏమన్నారు, సౌభాగ్యంతో జీవించాలనుకుంటున్నాం, మాకు భర్తల్ని ప్రసాదించు అన్నారు. అప్పుడు నేను, మీరు ఎర్రచీరలు కట్టుకొని సొంతముగా పాయసం తయారు చేయండి, మీ 8 మంది యక్షిణీ దేవతలు స్నానము చేసి ఎర్రచీరలు కట్టుకొని పాయసం నివేదన చెయ్యండి, ఆ పాయసం ఎవరికి నివేదన, నాకే నివేదన చెయ్యండి, మీరే తయారు చేయాలి, ఎవరికి వాళ్ళే 8 మంది 8 కుండలు తీసుకుని ఆ కుండల్లోకి ఆవుపాలు పోసి క్షీరాన్నం తయారు చేయండి, ఆ క్షీరాన్నం నాకు నివేదించండి, నివేదించాక మీరు ప్రసాదం తీసుకోండి, నేను నైవేద్యం పెడితే చూచి అందులో నా శక్తి నింపుతాను తప్ప నేను తినగదా, కాబట్టి ఆ పాయసం మీకే మిగులుతుంది, ఆ పాయసం ఎవరు వండిన పాయసం వాళ్లే తినండి, ఆ పాయసం తింటే మీకు శాశ్వత సౌభాగ్యం లభిస్తుంది, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, పవిత్రంగా స్నానం చెయ్యండి, ఎర్రచీరలే ధరించండి, మీ అంతటి మీరే పాయసం తయారు చేయండి, నాకు నివేదించండి, నివేదించాక ఎవరి పాయసం వాళ్లే తినండి, మీకు భర్తలు లభిస్తారు, ఆ భర్తలతో శాశ్వతంగా ముత్తైదువులై శుభాలు పొందుతారు, శరీరం విడిచాక నా లోకాలకు వస్తారు, ఇందులో ఏది భిన్నంగా జరిగినా దానివల్ల మీరు విధవులైపోతారు, నాశనం అయిపోతారు అన్నది అమ్మ. వెంటనే ఈ యక్షిణీ దేవతలు 8 శక్తులు కూడా అమ్మవారి మాట విని అలాగేనన్నాయి, హిమాలయ పర్వతాల్లో మందాకిని నదిలో స్నానం చేశాయి, హిమాలయ పర్వతాల్లో అత్యంత పవిత్రమైన మందాకిని నదిలో స్నానం చేసి అమ్మ చెప్పినట్టే 8 మంది కూడా 8 ఎర్రని చీరలు కట్టుకున్నారు. ఈ యక్షిణీ దేవతలు ఎర్రచీరలు కట్టుకున్నాక మంచి కుండలు తయారు చేయించి కొత్త కుండలు తెచ్చుకున్నారు, ఈ కొత్త కుండల్లో ఆవుపాలు పోసి అందులో బియ్యం పోసి చెరుకు గడలతో దాన్ని కలుపుతూ పవిత్ర పాయసాన్నాన్ని నివేదన చేయడానికి, అమ్మవారికి నివేదన చేయడానికి వండారు. మిట్ట మధ్యాహ్నం అయ్యింది, పాయసం వండడం పూర్తయింది. ఈ కంగారులో వీళ్ళు ఏం చేశారు, అమ్మవారు చెప్పిన విషయం మర్చిపోయారు. ఎంతసేపు వీళ్ళకి మనస్సులో భర్త సౌభాగ్యం, భర్త సౌభాగ్యం, ఈ కామమే తప్ప అమ్మవారి మీద భక్తి తగ్గిపోయింది. కోరికలతో తపస్సు చేసేటటువంటి వాళ్ళు అందుకే వాళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మీరు పాయసం వండాక నాకు నివేదన చేసి తినండి అని అమ్మ చెబితే వీళ్ళు అందుకు ఒప్పుకుని కూడా తీరా పాయసం తయారు చేస్తున్నప్పుడు అమ్మవారి దయతో మనకు వచ్చే భర్త ఎలా ఉంటాడో, వాడు ఎర్రగా ఉంటాడా, కాస్త పద్మాకర్ గారిలో అందంగా ఉంటాడా, యువకుడు అయ్యి ఉంటాడా అనుకుంటూ ఈ ఎంతసేపు ఈ మొగుడు మీద దృష్టి వెళ్ళిపోయింది. సౌభాగ్యము భర్త అనే దృష్టిలో పడ్డారు, పాయసం తయారైంది. చెప్పేగా కర్మయోగం ఏదో ఉంటుంది, వాళ్ళ కర్మయోగం మన కర్మయోగం ఇంత కథ నడవాలి కాబట్టి అమ్మవారికి నివేదన చేయకుండా తీరా పాయసం ఉడికిన తర్వాత కింద పెట్టుకుని ఎవరికి వాళ్ళే కంచాల్లో పట్టిందుకు తినేశారు, నైవేద్యం పెట్టడం మర్చిపోయి తినేశారు. తినడం వల్ల ఏమైంది, వాళ్ళకి కోరికైతే తీరింది కానీ సౌభాగ్యం లభించలేదు. ఈ 8 మంది యక్షిణీ దేవతలు 8 మంది యక్షుల్ని, కుబేరుడి యొక్క అనుచరుల్ని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళంతా కుబేరుడు అనుచరులు. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, మహావీరులు వాళ్ళు. 8 మంది కుబేరుడి అనుచరుల్ని పెళ్లి చేసుకున్నారు. వివాహం అయ్యి తీరా వీళ్ళు ముగ్గురు హిమాలయ పర్వతాలలో విహారానికి వెళ్ళగానే రాక్షసులు అక్కడికి దండయాత్రకు వచ్చి 8 మందిని చంపేశారు. పెళ్ళయింది, కనీసం భర్తతో సమాగమం కూడా జరగకుండానే ఈ 8 మంది విధవలైపోయారు, వైధవ్యం పొందారు. నాకు నివేదన చేయకుండా కనుక పాయసం తింటే మీరు వైధవ్యం పొందుతారని అమ్మవారు చెప్పిన మాట సత్యమయ్యింది. పెళ్ళైన వెంటనే భర్తలు పోవడం ఏంటి కరం, కాకపోతే హాయిగా పెళ్ళయ్యాక హిమాలయాల్లో ఆ వెన్నెల్లో వేరుద్దాం, ఓ నెలరాజు అని పాడుకుందామని వెళ్ళారు పాప వాళ్ళు. నెల లేదు, వెన్నెల లేదు, వీళ్ళకి వెలయపోయింది, వైధవ్యం పొందారు. దాంతో వాళ్ళు ఏడ్చి అమ్మవారి కోసం కఠోర తపస్సు చేశాం, అమ్మ ప్రత్యక్షం అయ్యింది, మాకు సౌభాగ్యం లభిస్తుందని వరం ఇచ్చింది, అయినా అమ్మవారి ఇచ్చిన వరం వ్యర్థమైపోయింది, ఇంకెందుకు మనం బతకడం అని నిప్పుల గుండాలు తయారు చేసుకుని అందులో దూకి చచ్చిపోబోయారు. అప్పుడు ఆకాశవాణి అన్నది, ఓసి మూర్ఖులారా, ఈ మాత్రం మీకు ఇంకా అర్థం కాలేదా? మీరు చేసిన పొరపాటు ఏమిటో మీకు తెలియక అమ్మవారి నేను నిందిస్తున్నారా? అమ్మవారు మీకేం చెప్పింది? స్వయంగా పాయసాన్నాన్ని తయారు చేసి అమ్మకి నివేదించి ప్రసాదం తినమంటే మీరు తొందరలో మీ కామంతో దిక్కుమాలిన కోరికతో అమ్మకి నైవేద్యం పెట్టకుండా మీరు తిన్నారు. ఆ పాపం వల్లే మీకు భర్తలు లభించినా వాళ్ళు అకాల మరణం చెందారు, మీకు వైధవ్యం వచ్చింది. మీరు చేసిన పొరపాటుకి అమ్మని నిందిస్తారే? పైగా అమ్మని నిందిస్తూ ఆత్మహత్యకు పాలు పడతారా? ఇది తప్పు కదా అంటే వెంటనే వాళ్ళు పశ్చాత్తాపంతో, అయ్యో మాకు ఇప్పుడు విషయం అర్థమయ్యింది, చేసిన తప్పుని మర్చిపోయి ఉపాసన చేసి కూడా మేమేదో దుఃఖం పొందామనే బాధలో అమ్మని తిట్టాం, ఇప్పుడు దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటని అడిగారు. ఇక్కడికి శుక్రాచార్యుడు వస్తాడు. ఆయన రాక్షస గురువు, జ్ఞాని, ఆయన ఏం చెబితే అది చెయ్యండి, రాక్షస గురువు అయిన శుక్రాచార్యుడు చెప్పినట్టు చెయ్యండి, చేస్తే ఇక మీకు తిరుగుండదు అనగా అలాగే అని అన్నారట వాళ్ళు. భర్తలు పెళ్ళైన వెంటనే చచ్చిపోయిన బాధని కొంత దిగమ్రింగుకొని శుక్రాచార్యుడు ఎప్పుడొస్తారా అని హిమాలయాల్లో ఈ 8 మంది దేవతలు ఎదురు చూశారు, యక్షిణీ దేవతలు ఎదురు చూశారు. వాళ్ళ అదృష్టవశాత్తు కొంతకాలానికి అక్కడికి శుక్రాచార్యుడు వచ్చాడు. వచ్చేదాకా దినం ఒక యుగం కింద గడిపారటండి వాళ్ళు. ఒక సద్గురుడు, ఒక స్వగురుడు ఎప్పుడొస్తాడా, వచ్చి మాకు సరైన మార్గం చూపిస్తాడా అని ఎదురు చూశారు. కష్టాల్లో ఉన్నప్పుడు గురువుల కోసం అలా ఎదురు చూస్తారులేండి, కష్టాలు తీరిపోయాక గురువు లేదు నువ్వు లేదు. కొంతకాలానికి గురువుగారు వచ్చారు. నిన్నో మొన్నో నాకు ఒక భక్తుడు ఉన్నాడు విజయవాడలో. ఆ భక్తుడు ఓ వాట్సాప్ మెసేజ్ పెట్టాడు, గురువుగారు ఈ పురాణం మీరు చెప్పే ముందు ఒకసారి చదువుకోవడం అలవాటు, ఆ చదివిన తర్వాత మీరు చెబుతూ ఉంటే ఇంకా ఉత్సాహంగా ఉంటుంది నాకు, ఎందుకంటే కొంత శ్లోకం చదువుకోగలడు అతను. కానీ ఎంత శ్లోకం చదివినా మీరు చెప్పినప్పుడు నాకు తేలిగ్గా అర్థమవుతుందంటే శ్లోకార్థం అంత బాగా అర్థం కాదు. ఈ కథనే చదివేసాట అడ్వాన్స్గా ఇవాడు. అప్పుడే నాకు మెసేజ్ పెట్టాడు. ఇందులో యక్షిణీ దేవతలు భర్తలు పోయాక శుక్రాచార్యుడు ఎప్పుడొస్తాడా అని దినం ఒక యుగం కింద గడిపారని రాశారే, అలా ఉందండి ఆ పరిస్థితి. ఎప్పుడు సాయంత్రం 6:20 అవుతుందా, ఎప్పుడు పురాణం విందామా అని నాకు రోజు ఒక యుగం కింద అనిపిస్తోందండి. తీరా 27 రోజులు అయిపోయి పురాణం అయిపోయి ఎప్పుడు వెళ్ళిపోతారో మీరనే బెంగ అదో బెంగ, ఆ బెంగ వల్ల నిద్ర పట్టట్లేదండి అన్నాడు. ఆయన సమయం పోయింది 27 రోజులు లేదా 37 రోజులు చెప్పిన వింటాడు అనుకోండి, వేరే విషయం. కానీ అసలు ఆ భక్తి ఎంత గొప్పది, పురాణం చదువుకుంటాట ఎప్పుడు సాయంత్రం అవుతుందని చూస్తాట, మాకేమో ప్రొద్దుట్లు వేస్తే సాయంత్రం అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు, చక్క రోజులు గడిచిపోతున్నాయి. ఆయనకి అలా కాదు, గురు దర్శనం ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు పురాణం వింటానని ఎదురు చూడటం వల్ల సాయంత్రం 6 అవ్వడానికి గగనంగా ఉందిట. ఒకరోజు ఒక యుగంలో గడుస్తుందని పెట్టాడు, నిజంగా పెట్టాడు, పాపం భక్తితో పెట్టాడు. నిజమే, మనకి ఈ పురాణం మీద ఆసక్తి ఉన్నప్పుడు, గురువుల మీద భక్తి ఉన్నప్పుడు వాళ్ళ ముఖం కనపడేదాకా ఆ క్షణం ఒక యుగంలో కనపడుతుంది, అది మహాభక్తి. ఆ స్థితికి వాళ్ళు వెళ్ళారంటే ఈ జన్మలోనే వాళ్ళు ముక్తి పొందుతారు. కొంతమంది ఉంటారు, గురువుగారు మీరేం చెబితే చేస్తామంటారు, లేదండి మళ్ళీ సాయంత్రం బట్టలు తెచ్చుకోలేదండి, పువ్వాలు తెచ్చుకోలేదండి, ఇంటికి పోవాలండి, వాడికి ఏదనిపిస్తే అదే చేస్తారు. వాళ్ళేం భక్తులు, వీళ్ళేం భక్తులు ఒకసారి ఆలోచించండి. ఎందుకు చెప్తున్నానంటే ఇంత అమ్మను ఉపాసించి కూడా మనస్సులో ధ్యానం అమ్మవారి మీద లేకుండా రాబోయే భర్తల మీద ఉండడం వల్ల కదా వీళ్ళు చిక్కు తెచ్చుకున్నారు. ఇప్పుడు మనందరం ఉపాసన చేస్తున్నాం చెయ్యక్కదు, కానీ చేశాక వచ్చే ఫలితం మీద దృష్టి పెడుతున్నాం. అమ్మ మీద పెట్టడంలా. ఆ దృష్టి అమ్మ మీద ఉంటే ఇక ఫలితం మనకెందుకు? ఏ ఫలితం ఇవ్వాలో అమ్మే చూసుకుంటుంది, ఏ ఫలం ఇవ్వాలో వాడికి తెలియదా? లేకపోతే 8 మంది యక్షిణీ దేవతలయ్యుండి అమ్మ అనుగ్రహం పొంది నివేదన చేయడం మర్చిపోవడం ఏమిటి కర్మయోగం కాకపోతే? పోని మర్చిపోతే మర్చిపోయారు, ఆ తర్వాతనే బాగుపడ్డారా? అదే ఈ కథలో ఉన్న కొసం మీరు అనమాట. ఆకాశవాణి, మీకోసం శుక్రాచార్యుడు వస్తాడు, ఆయన చెప్పినట్టు చెయ్యండి, చేస్తే మీరు బాగుపడతారు, మీకు మళ్ళీ భర్తలు బతికి మీతో కలిసి కాపురం చేస్తారు గనక సౌభాగ్యం లభిస్తుంది, పునఃసౌభాగ్యం లభిస్తుందని ఆకాశవాణి చెప్పింది. అందువల్ల వాళ్ళు గురువుగారి కోసం ఎదురు చూశారు, ఎప్పుడు వస్తారా గురువుగారని దినమొక యుగంగా ఎదురు చూస్తూ గడిపారు. శుక్రాచార్యుడు వచ్చాడు, రాగానే వీళ్ళు సాష్టాంగ నమస్కారం చేశారు. మహాత్మా, ఆకాశవాణి మీరు వస్తారని చెప్పింది అన్నట్టుగా మీరు వచ్చారు, మాకు మార్గనిర్దేశం చెయ్యండి, మా భర్తలు చచ్చిన వాళ్ళు బతకాలి, మేము శాశ్వతంగా సౌభాగ్యవతులుగా ఉండాలి, దానికి ఏం చెయ్యాలో చెప్పండి అనగా, ఆయన భైరవి అని ఒక ఉపాసన ఉన్నది అమ్మవారి ఉపాసనలో, ఆ ఉపాసన మీకు ఇస్తున్నాను. భైరవి లేక త్రిపుర భైరవి లేక మహాభైరవి అని కూడా అంటారు, ఈ మూడు ఒకటే. కొంచెం తేడా మంత్రంలో ఉపాసనలో, విధానం తేడా తప్ప ఉపాస్య దేవత ఒకతే. ఆ ఉపాసన ఇస్తున్నాను, ఇది చాలా క్లిష్టం అని ఆ ఉపాసన ఇచ్చాడు. ఈ భైరవి అనే శక్తి ఇప్పుడు అస్సాములో గౌహతిలో ఉంటుంది, దశవిధ మహావిద్యల్లో ఆవిడ కూడా ఒకటి అన్నమాట. ఎంత గొప్ప అద్భుతమైన రూపం అండి అది. ఈ శక్తుల్ని ఉపాసించేటప్పుడు చాలా నిష్ట కావాలి, గురువుగారు చెప్పినట్టు చేయాలి, అది కొంచెం క్లిష్టమైన పరిస్థితి అయినా సరే చేయాలి. ఈ దేవతలు ఉపాసన చేశారు, చిట్ట చివరికి వచ్చాక వాళ్ళకి ఒక అనుమానం వచ్చిందిట, ఈ ఉపాసన చేస్తే మనం తెలియకుండానే గురువుగారికి లోబడిపోతున్నామేమో, గురువుగారి మీద ఉన్నంత భక్తి మనకి మన భర్తల మీద ఉండదేమో, లేక ఈ గురువుగారు చెప్పినట్టుగా చేయటం వల్ల సౌభాగ్యం వస్తుందో లేదో తెలియదు, కానీ మన శరీరంలో ఏదో తెలియని వికారం బయలుదేరుతుంది అనుకున్నారట. కొన్ని ఉపాసనలు చేస్తున్నప్పుడు శరీరాలు వేడెక్కడం, విచిత్రమైన కలలు రావడం, అనుభూతులు రావడం, కొందరికి చచ్చిపోయినట్టు కలుస్తుంది. ఒక్కొక్కసారి ఆ ఉపాసన చేస్తున్నప్పుడు శరీరంలో మంటలు బయలుదేరతాయి, తాపాలు వస్తాయి, లేక రాత్రిపూట మన శరీరమును విడిచి మనం ఎక్కడికో వేరే లోకానికి వెళ్ళినట్టు అనిపిస్తే చాలామందికి రకరకాల పరీక్షలు వస్తాయి, ఈ పరీక్షల నుంచి బయటపడటం చాలా కష్టం. అందుకే ఉపాసన చేసేముందే మనం చేయగలమా లేదని ఆలోచించుకోవాలి, ఒక్కసారి దిగాక పోతే పొట్టు ప్రాణం అని ఉపాసన చేయాలి. వీళ్ళు ఏమనుకున్నారు, మనకి రకరకాల అనుభూతులు వస్తున్నాయి, శరీరంలో తాపాలు బయలుదేరుతున్నాయి, చచ్చిపోయినట్టు అనిపిస్తోంది, కళ్ళలో యముడు లాంటి వాళ్ళు కనబడుతున్నారు, ఇటువంటిప్పుడు ఈ ఉపాసన ఏం చేయగలం, గురువుగారు మనకి ఇచ్చిన మంత్రం ఒకవేళ క్షుద్రదేవత ఉపాసనేమో అని అనుమానం వచ్చిందిట. భగవంతుణ్ణి తీవ్రమైన కోరికతో ఉపాసిస్తున్నప్పుడు మనకి చాలా పరీక్షలు ఎదురవుతాయండి. అమ్మవారు ఉపాసన చేసేవాళ్ళకి ఒక్కొక్కప్పుడు మనకి తలకాయ తెగిపోయినట్టు అనిపించవచ్చు, లేదా బంధువులు మనకు దూరం అవుతారు, ఒక్కోసారి ఇంట్లో తగాదాలు వస్తాయి, రోగాలు రావచ్చు, ఏం వచ్చినా ఈ పరీక్షలకు తట్టుకుంటే మాత్రం వాడు అనుకున్న సాధిస్తాడు. వీళ్ళ ఉపాసన సామాన్య ఉపాసన కాదుగా, చచ్చిన భర్తలు బతకాలి, శాశ్వత సౌభాగ్యం రావాలి, రావాలంటే దానికి తగిన నిష్ట ఉండాలి, ఓపిక కావాలి, లేనప్పుడు దాని జోలికి వెళ్ళకూడదు, మా భర్త బతకాలి లేకపోతే ఇంకోటి ఏదో ఉండాలి, ఈ కోరికే నీకు రాకూడదు, వచ్చిందంటే నువ్వు నిలబడాలి, నిలబడకపోతే ప్రమాదం. మీకేం బెంగండి, ఇప్పుడు మీరు హాయిగా శ్రీమాత శ్రీ మహారాజు అనుకుంటారు, మీకు వెనకాల తీవ్రమైన కోరికలు లేవు, కోరికలు లేని వాడికి పెద్ద నియమం ఒక్కర్లేదు, రెస్ట్ అక్కర్లేదు, పరీక్షలు ఎక్కువ ఉండవు, కానీ వీళ్ళకి తీవ్రమైన కోరిక ఉన్నది. ఒకసారి ఆలోచించండి, చచ్చిన భర్తలు బతకాలి, శాశ్వత సౌభాగ్యం పొందాలంటే మాటలు కాదుగా, అందుకే వాళ్ళకి అన్ని పరీక్షలు ఎదురయ్యాయి. ఈ పరీక్షలు తట్టుకోలేకపోయారు, తట్టుకోలేక ఒక రోజున శుక్రాచార్యుడి దగ్గరికి వచ్చారు, మహాత్మా ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తుంటే మా శరీరంలో పిశాచాలు చేరినట్టు అనిపిస్తోంది, ఒక్కోసారి ఒళ్ళంతా వేడెక్కిపోతున్నది, మేము తట్టుకోలేకపోతున్నాం, నువ్వు నిజమైన మంత్రం ఇచ్చావా లేక ఏదైనా క్షుద్రోపాసన ఇచ్చావా అని అడిగారట. అత్యంత పవిత్రమైన అమ్మవారి దివ్య ఉపాసన ఆయనిస్తే క్షుద్రోపాసన ఇచ్చావా అని అడిగారు. భైరవి, భగమాలిని ఇవన్నీ లలిత సహస్రనామాల నామాలే కదా. దాంతో శుక్రాచార్యుడు కోపం వచ్చే, శుక్రాచార్యుడికి సాధారణంగా కోపం రాదు, కానీ గురువుగారు ఈ ధిక్కారం తట్టుకోలేకపోయాడు. ఆయన పళ్ళు పటపట కొరికి అమ్మవారు ఆకాశవాణి రూపంలో మిమ్మల్ని సంబోధించి మిమ్మల్ని బాగు చేయడానికి శుక్రాచార్యుడు వస్తాడని చెప్పింది. ఆ మాట మీరు ఆకాశవాణి రూపంలో ఉన్న అమ్మ ద్వారా విన్నారు, అందుకే నా కోసం ఎదురు చూశారు. నా నేను రమ్మన్నానా మిమ్మల్ని నా దగ్గరికి, మీరు నా దగ్గరకు వచ్చారా? అమ్మవారి ఆజ్ఞతో మీరే నా దగ్గరకు వచ్చారు. మీరు ఇంకొక 10 రోజులు ఈ పరీక్ష తట్టుకుని నేను చెప్పిన ఈ ఉపాసన చేయగలిగి ఉంటే శాశ్వతంగా మీ భర్తలు మీకు లభించేవారు, మీరు సౌభాగ్యవతులు అయ్యేవారు. అవ్వడం కాదు, అమ్మవారి దగ్గర మీ 8 మంది 8 సిద్ధులుగా వారి సేవ చేసుకునేవారు మీ భర్తలతో పాటుగా. ఈలోపు తొందరపడి గురువుగారు మీరిచ్చింది మంత్రమా క్షుద్రోపాసన అని అడిగారు. ఇది గురుధిక్కారం. మహోపాసన చేసేవాడు మాట వరసకు కూడా గురుధిక్కారం చేయకూడదు. ఈ ప్రపంచంలో దేనికైనా ప్రాయశ్చిత్తం ఉన్నది, కానీ గురుద్రోహానికి ప్రాయశ్చిత్తం లేదు. అన్నద్రోహం గురుద్రోహం బ్రహ్మద్రోహం నకారయ్యేద్దని వేదం చెబుతున్నది. అన్నం పెట్టిన వాడికి ఎప్పుడు ద్రోహం చేయకూడదు. మనకు అన్నం పెట్టాడు, ఎప్పుడు గౌరవించవలసిందేనండి? ఇంత అన్నం పెడితే గౌరవించి కడుపులో పెట్టుకోవాలి. ఏమన్నా కరోనా కాలంలో ఇంటింటికి తీసుకెళ్ళి ఆయన ఎన్ని రకాల బస్తాలు ఇచ్చారో బియ్యం ఇచ్చారో చెప్పారు, నాకు చెప్తే ఆశ్చర్యపోయాను. ఈ విషయంలో హరిగారికి నేను ఎప్పుడూ మనస్ఫూర్తిగా మంగళాశాసనం చేస్తూనే ఉంటాను. పప్పులుట ఉప్పులుట భోజనాలు ఎన్ని పెట్టారండి ఆయన. చేసిన సేవను మనం మర్చిపోకూడదు. పొగిడితే నాకేం రూపాయి వస్తుందని కాదు, ఈ లౌకికమైనటువంటి వాంఛలతో మేము ఎవరం పొగడం, కానీ ధర్మం చేసిన వాడిని కూడా స్తుతించకపోతే అది నాలుగు కదుపమ్మన్నారండి. మహానుభావులు వాళ్ళు, ఇంత అన్నం పెట్టారు, వాళ్ళు ఎప్పుడు విమర్శించకూడదు. అన్నం పెట్టిన వాడిని ఎవరిని విమర్శించకూడదు. అందులో కష్టకాలంలో అన్నం పెట్టిన వాడిని మళ్ళీ పొగిడి తీరాలి. అన్నద్రోహం చేసిన వాడికి మళ్ళీ ఎక్కడ అన్నం పుట్టదు, వాడు బ్రహ్మరాక్షసుడై పుడతాడు, మంచినీళ్ళు తిండి లేక తస్తాడట. గురుద్రోహం, గురువులకు ద్రోహం చేసిన పాపాత్ముడికి ప్రాయశ్చిత్తం ఉండదు పొమ్మన్నారు. అంతే, తెలిసి కానీ తెలియక కానీ మనం గురువుగారిని తిట్టకూడదండి. గురువుగారు ఇచ్చేది ఒక ఉపాసన చెయ్యి, చేయగలిగితే చెయ్యి, లేకపోతే నోరు మూసుకు కూర్చో, లేదా అసలు గురువుగారి దగ్గర వెళ్ళమని ఎవరు చెప్పండి? నీకు ఇష్టమైంది వెళ్ళావు, తర్వాత రేపొద్దున ఏదో తేడా వచ్చి తిట్టడం ఎందుకు? కాబట్టి గురుద్రోహం చేస్తే కూడా ఆ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. బ్రహ్మద్రోహం అసలు చేయకూడదు. అటువంటిది గురువుని తిడతారా, మీరు నిందిస్తారా? గురువుగారు మిమ్మల్ని అనుగ్రహిద్దామనుకుంటే అనుగ్రహానికి దూరం అయ్యారు, ఆగ్రహానికి గురయ్యారు. మీరు ఈ విధవులుగానే 1000 ఏళ్ళు గడపండి, మీకు ఎప్పటికీ భర్తృ సమాగం ఉండదు ఈ జన్మలో. ఆ తదనంతరం భూలోకంలో భండాసురుడు అని ఒకడు పుడతాడు, వాడికి మీ 8 మంది కొడుకులుగా పుట్టండి, పుట్టి అలమటించిపోండి అని చెప్పించేశాడు. వెంటనే వాళ్ళు పశ్చాత్తాపంతో ఏడుస్తూ కాళ్ళు పట్టుకున్నారు. అసలే భర్తలు పోయి ఏడుస్తూ ఉంటే ఈ జన్మంతా వైధవ్యంతో గడపమంటారు, తర్వాత మళ్ళీ భూలోకంలో రాక్షసుడు కొడుకులై పుట్టమంటారు. కొడుకులై పుట్టి మేము ఏమైపోతామో మాకు తెలియదు. రాక్షస జన్మ మాకొద్దు బాబు, మమ్మల్ని అనుగ్రహించండి, మమ్మల్ని దయతో అనుగ్రహించండి అని గురువుగారి కాళ్ళు గట్టిగా పట్టుకుంటే అప్పుడు గురువుగారు జాలి పడిపోయాడు. అయితే ఓ పని చేద్దాం, నేను తొందరపడి చెప్పించాను, మీరు తొందరపడేదో అన్నారు, జరిగిన దాన్ని వెనక్కి తీసుకోలేం, అయినా మీకు శాపంలో ఒక మార్పు చేస్తున్నాను. మీరు 8 మంది ఈ జన్మలో విధవలుగానే గడుపుతారు, వచ్చే జన్మలో భండాసురుడు అనేవాడికి మీ 8 మంది కొడుకులుగా పుడతారు. ఆ జన్మలో ఇదే మంత్రంతో, భైరవీ మంత్రంతో అమ్మను ఉపాసిస్తారు మీరు. మీకు అమ్మవారి మంత్రం గుర్తుంటుంది, అప్పుడు అమ్మ ప్రత్యక్షం అవుతుంది, ఏం వరం కావాలో కోరుకోమంటుంది. అప్పుడు మీరు అమ్మవారిని నేను చెప్పినట్టు కోరుకోండి. ఆ జన్మలో ఆ వరం కోరుకునేదాకా మీకు పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది, ఆ వరం కోరుకున్నాక మీకు పూర్వజన్మ జ్ఞానం నశిస్తుంది అని శుక్రాచార్యుడు శాపాన్ని మార్పు చేశాడు. ఆ 8 మంది 1000 ఏళ్ళు వైధవ్యంతో నానాబాధ అనుభవించి గురుద్రోహం చేయటం వల్ల గురువుగారు వచ్చి ఓ మంచి పని చెబితే ఆ పని చెప్పుకోవడం వల్ల చూసారు ఎంత చెడ్డ ఎంత కర్మ వచ్చిందో. 1000 ఏళ్ళు వైధవ్యం అనుభవించి తర్వాత జన్మలో రాక్షసులై పుట్టారు వాళ్ళు. రాక్షసులై పుట్టగానే పూర్వజన్మ జ్ఞానం వాళ్ళకున్నది, మేము యక్షిణులము, గురుద్రోహం చేశామని గుర్తున్నది. అందుకే గురువుగారు ఇచ్చిన మంత్రాన్ని గుర్తుపెట్టుకుని మహాభైరవీ మంత్రంతో అమ్మవారిని ఉపాసన చేశారటే భండాసురుడు కొడుకులు. అమ్మ ప్రత్యక్షమైంది, సాక్షాత్తు జగదంబ శ్రీ లలితా పరాభట్టారికి ప్రత్యక్షమయ్యింది. పూర్వజన్మలో గురువుగారు చెప్పిన మాట గుర్తుందిగా, అందుకని ఆ మాట ప్రకారమే అమ్మతో వాళ్ళు ఏమన్నారు, అమ్మా మేము యుద్ధరంగంలోకి వెళ్ళగానే మమ్మల్ని ఎవ్వరు చూస్తే వాళ్ళు శక్తిహీనులు అయిపోవాలి, మమ్మల్ని పెళ్ళి కాని బ్రహ్మచారిని, అది కూడా 11 సంవత్సరాలలోపు ఉన్నటువంటి ఒక చిన్నపిల్లే చంపాలి, పెళ్ళి కాకూడదు, 11 ఏళ్ళలోపు ఉండాలి, బ్రహ్మచర్య దీక్షతో ఉండే ఆవిడ మమ్మల్ని చంపాలి, ఇంకెవరి చేతిలో మాకు చావు ఉండకూడదు, ఈ వరం మాకు ప్రసాదించు, మమ్మల్ని చూడగానే ఎటువంటి శక్తులైనా సరే నిర్వీర్యమైపోవాలి, స్తంభించిపోవాలి అని వరం కోరారు. అమ్మవారు తథాస్తు అని వరం ఇచ్చింది. ఇప్పుడు ఈ మాట లలితాదేవి ఈ గేయ చక్ర రథంలో ఉన్న వాళ్ళకి, వారాహి దేవతకి మొదలైన వాళ్ళందరికీ చెప్పి, అదిగో ఆ యక్షుడులే ఈ భండాసురుడి కొడుకులు, వాళ్ళకి నేను వరం ఇచ్చాను, ఆ వరం వల్ల వాళ్ళతో ఎవరు యుద్ధం చేసినా వాళ్ళు ఓడిపోతారు, వాళ్ళ శక్తులు స్తంభించిపోతాయి, పలాయనని చెత్తగించక తప్పదు. వాళ్ళు ఎవరి చేతిలో చేస్తారు? పెళ్ళి కాని 11 ఏళ్లలోపు పిల్ల చేతిలోనే చేస్తారు, బ్రహ్మచారిని చేతిలోనే చేస్తారు, ఇంకెవరి చేతిలో చవరు. ఇంకెవరు వాళ్ళతో యుద్ధం చేసినా వాళ్ళు వెనక్కి తిరిగి పారిపోవలసిందే, వాళ్ళ శక్తులు తగ్గిపోతాయి అనగానే, అయితే ఇప్పటికీ వీళ్ళు చావరా, వీళ్ళని చంపే మార్గం లేదా అమ్మా అనగా, ఇది ఎందుకు లేదు చూడండి నా శక్తి అని అమ్మవారు తన శరీరం నుంచి ఒక దివ్యశక్తిని సృష్టించింది. ఆవిడే బాలా, బాలా త్రిపుర సుందరి, బాలను సృష్టించిందిట. ఈవిడ 10 సంవత్సరాల బాలిక, 11 ఏళ్ల లోపు ఉన్న పాప, 10 ఏళ్ళు నిండకుండా ఉన్న పాప. ఈ పాప ఎంత అందంగా ఉంటుందో, 4 చేతులతో ఉన్న చిన్న పిల్ల అనమాట, చక్కగా 10 ఏళ్ళు నిండిపోతే ఇంకా బాలనకూడదు. అందుకే అతవూర్ధం న కర్తవ్యం, బాలా పూజ చేసేటప్పుడు దసరాల్లో 10 ఏళ్ళు నిండకూడదని చెప్పిన కారణం అదే. ఈ రాక్షసులు ఎంత తెలియని వాళ్ళు అండి, శుక్రాచార్యుడు గురువుగారు ఇచ్చిన సలహా ప్రకారం అడిగిన మాట నిజం. ఎందుకంటే పూర్వం 8 ఏళ్ళు నిండగానే పెళ్లి చేసేవారు. అష్టవర్ష భవేత్ కన్యా, 8 ఏళ్ళు వస్తే కన్య, అటువంటి పిల్లలకు కూడా పెళ్లి చేసేవారు వాళ్ళకి ఇష్టం అయితే, ఇష్టం లేకపోతే స్వయంవరం దాకా ఆగేవారు, వాళ్ళ ఇష్టాన్ని బట్టి అనమాట. ఇప్పుడు ఒకవేళ 8 ఏళ్ల పిల్లలకు కూడా పెళ్లి చేసేస్తే మళ్ళీ ఆవిడ కన్య కాకుండా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు ఏమనుకున్నారనమాట, 10 ఏళ్ల లోపు ఉండాలి పిల్ల, పెళ్లి కాని బ్రహ్మచారిని అయ్యి ఉండాలి, ఆవిడ చేతిలోనే చావు కావాలన్నారు కదా. అందుకే బాలాదేవిని అమ్మ సృష్టించింది. ఆవిడ శరీరం నుంచి, ఈ బాలాదేవి శరీరం నుంచి అపూర్వమైన కొన్ని బీజములు బయటకు వచ్చాయట. ఐం క్లీం సౌహు సౌహు క్లీం ఐం అనే అక్షరములు వచ్చాయి. ఇందులో మొదటిది వాగ్బీజం. ఈ బీజాన్ని జపిస్తే ఎటువంటి వాడికైనా మంచి వాక్శక్తి వస్తుంది, మూగవాడు కూడా మాట్లాడగలుగుతాడు, పరమసొంట కూడా ఈ ఐంకారాన్ని జపిస్తే మహాకవి అవుతాడు. దాని ఉదాహరణ సత్యవ్రతోపాఖ్యానం, దేవీ భాగవతం తృతీయ స్కంధం. దేవీ భాగవతం తృతీయ స్కంధంలో ఉతచ్చుడు అనే ఒక సొంట పంది అయ్య నరిస్తే ఆ కంఠంలో ఉన్న అయి విని దాన్ని జపిస్తూ ఉంటే పక్కన సున్నా చేరిపోయిందిట, అయి మయమని జపించాడు, దాంతో 500 శ్లోకాలు రాశాడు, దాంతో వాడికి సత్యవ్రతుడు మహాకవి అని పేరు వచ్చింది. అక్షరం ముక్క రానివాడు కవి అయ్యాడండి కేవలం అయంకారాన్ని జపించి, అందుకే దాన్ని వాగ్బీజము అంటారు. గురువుల ద్వారా ఉపదేశం పొంది ఈ బీజమును జపిస్తే సొంట కూడా పండితుడవుతాడు. ఇక రెండవది క్లీం, ఇది కామరాజు బీజం. గురూపదేశం పొంది దీనిని జపం చేస్తే కోరిన కోరికలు తీరుతాయి. సౌహు అనే శక్తి కూటం శరీరాన్ని మనస్సుని దృఢంగా ఉంచుతుంది. ఇది ఐం క్లీం సౌహు సౌహు క్లీం అని వెనక్కి కూడా తిప్పితే అది బాలామంత్రం అవుతుంది. ఈ బాలామంత్రం అత్యంత సాత్విక మంత్రం, ఎక్కువ నియమనిష్టలక్కర్ లేకుండా భక్తితో చేయదగిన మంత్రం, శుచిగా ఉండి చేస్తే చాలు. అటువంటి మహామంత్ర స్వరూపిణి అమ్మ ఈ బీజములను ఉచ్చరిస్తూ బయటకు వచ్చింది. మంచి తామర పువ్వులో కూర్చుంటుంది ఆవిడ. ఆ తామర పువ్వు ఒక్కొక్కప్పుడు తెల్లగా, ఒక్కొక్కప్పుడు ఎర్రగా, ఒక్కొక్కప్పుడు నీలముగా కనపడుతూ ఉంటుంది. ఈ 3 వర్ణములతో ఉంటుంది కాబట్టి 3 బీజములు ప్రధాన బీజములు. ఐం క్లీం సౌహు, ఐం అనేది తెల్ల తామర పువ్వు, క్లీం అనేది ఎర్ర తామర పువ్వు, సౌహు నీల వర్ణంలో ఉన్నటువంటి తామర పువ్వుకు ప్రతీక. ఎందుకని, ఐం అంటే వాక్శక్తి కదా. వాగ్బీజం సరస్వతి స్వరూపం, సరస్వతి తెల్లగా ఉంటుంది, అందుకే ఐం అని అమ్మవారు ఉచ్చరించినప్పుడు ఆవిడ కూర్చున్న తామర పువ్వు తెల్లగా ఉంటుందట. క్లీం అని అమ్మవారి నుంచి వచ్చినప్పుడు ఆ బీజం క్లీం కామరాజ బీజం, అంటే కోరికలను తీర్చే బీజం, కోరికలు రజోగుణం, అందుకని అప్పుడు తామర పువ్వు ఎర్రగా ఉంటుంది. సౌహు అంటే శక్తి, శక్తి ఉంటే ఎవడన్నా విర్రవీగుతాడు, శరీరము మనస్సు దృఢమైన శక్తి ఉంటే కొంచెం తమో గుణంలో కడతారు, అందుకే అప్పుడేమో తామర పువ్వు నీలపు వర్ణంలోకి వస్తుందట. అలా రంగులు మారుస్తూ ఇప్పుడు ఈ బాలాదేవి పుట్టుకొచ్చింది. బాలాదేవి భక్తి శ్రద్ధలతో లలితా పరాభట్టారికకి జగన్మాతకి నమస్కరించి, జగన్మాత నన్ను సృష్టించిన కారణమేమిటి అనగా, ఈ భండపుత్రులు పూర్వజన్మలో యక్షిణులు, వాళ్ళు పెళ్లి కాని నీబోటి బాల చేతిలో మాత్రమే మరణం పొందేలాగా నా కోసం తపస్సు చేసి వరం పొందారు, ఇప్పుడు వాళ్ళని చంపు, ఈ వరం వాళ్ళకు వచ్చాక వాళ్ళు తమ పూర్వజన్మ మర్చిపోయి, మేము యక్షిణులు పూర్వజన్మలో మేము కూడా అమ్మని ఉపాసించాం అనే విషయం మర్చిపోయి, అసలు నా భక్తులు అనే విషయమే మర్చిపోయి నాతో యుద్ధానికి వచ్చారు. పూర్వజన్మ రహస్యం గుర్తుంటే వాళ్ళు యుద్ధం చేయలేరు కదా. అందుకే వారికి ఆ వరం రాగానే పూర్వజన్మ స్మృతి నశించిపోయిందిట. చాలామందికి పాత జ్ఞాపకాలు పోతాయి, పోతేనే కొత్త పనులు చేయగలుగుతాడు. ఎప్పుడు పాతవే గుర్తుపెట్టుకుంటే ఏం ఏ పనైనా చేయగలడా? మీ పూర్వజన్మ మీకు తెలిస్తే అసలు ఇంట్లో క్షణం ఉండలేదు తెలుసా? మావిడ ముంగిసా పావునా నేను, నన్ను చంపేసేదా పూర్వజన్మలో అనే విషయం నేను మీకు చెప్పేశాను అనుకోండి, అప్పుడు ఇంటికి వెళ్ళగానే వాళ్ళు ఆవిడ దొరకని ఏమే నన్ను పూర్వజన్మలో కొరికి చంపేస్తావును ముంగిసావో అని కరవచ్చుకుంటాడు వీడు. పూర్వజన్మలో భర్త గారు పిల్లి భార్య ఎలక అనుకోండి, ఇప్పుడు ఈ విషయం భార్యకి చెప్పామనుకోండి, పొరపాటున ఏమమ్మా నువ్వు ఎలకవి, మీ ఆయన నేను పూర్వజన్మలో కుట్టుకుని మింగాడంటే అందుకేనండి నీ కుమారుడు రోగం తింటున్నాడు అని వీడు ఆ పడగబడినాడు బాగదు. అందువల్ల పాత జన్మ రహస్యాలు ఎప్పుడు లీక్ చేయకూడదు. ఏమో పూర్వజన్మలో ఎవరెవరో ఏం తెలుస్తుందండి మనకి? అమ్మ బాబా నాకు దేవుడి దేవుల కొంతవరకు ఫ్లాష్ బ్యాక్లు తెలుసు, అందుకే చెప్పాం. అప్పుడప్పుడు ఎవడన్నా వచ్చినప్పుడు వాడిని చూసి నవ్వేమంటే అర్థం ఏంటనమాట, వాడి ఫ్లాష్ బ్యాక్ తెలుస్తుంది. కొంతమంది రాగానే ఇలా మూతి పెట్టి మాట్లాడతారు, అంటే వాళ్ళ పూర్వజన్మలో పందులు. ఏ పందివాడో వాడికి తాడేసి మూతి కట్టేసి గీకి చంపేశాడు. ఇప్పుడు వాళ్ళు పాపం పంది జన్మ నుంచి మానవ జన్మలోకి వచ్చారు. ఏ పూర్వజన్మలో ఏ పుణ్యమో చేసుంటారు, ఆ పుణ్యం వల్ల మానవ జన్మ వచ్చింది. అయినా పాత వాసన పోకుండా ఇలా ముందు మూతిలో పెట్టి మాట్లాడుతుంటాను అని వరాహస్వాములు. వాళ్ళు కొంతమంది వస్తారు, వాడు మాట్లాడితే కోడి కుక్కరోకో అన్నట్టు ఉంటుంది. వాళ్ళ పూర్వజన్మలో కుక్కరోకో కోడి అనమాట, ఎవడో వాడిని కోసుకు తినేశాడు. నిజమండి, ఇందులో ఏం అసత్యం లేవు, వాడి పూర్వజన్మలు ఉంటాయి. ఈ పురాణాల్లో ఉన్న కథలే అపూర్వమైన సాక్షి వ్యాసాలు తెలిసినా మీకు. సాక్షి అనే పేరుతో పానుగంటి వారు రాసిన వ్యాసాల్లో కథ ఉంటుంది తెలుసుగా మీకు. అందులో ఒక అతను పాపం చాలా వీరుడు, మిలిటరీ వాడు. అతనికి చాలా కాలం క్రితం తండ్రి చచ్చిపోయాడు. ఓ వంటవాడిని పెట్టుకుని ఇంట్లో పెళ్ళాం వదిలేరు, వాడు ఒక్కడే ఉంటాడు. మిలిటరీలో పనిచేయడం వల్ల వాడికి మాంసం అంటే బాగా ఇష్టం. కోళ్ళు గీళ్ళు మేకలు పెంచుకుంటూ వాటిని వండుకు తింటూ ఉంటాడు. వాడి ఇంట్లో మంచి కోడి ఒకటి ఉండేది, కోడి పుంజు. ఆ కోడి పుంజుకి జీడిపప్పు గీడిపప్పు పెట్టి బాగా పెంచాడు పాపం. ఒకరోజు అర్ధరాత్రి వాడు నిద్రపోతుంటే అతనికి కల వస్తుంది. ఎంత గొప్ప వ్యాసం, ఒకసారి మీరు సాక్షి వ్యాసాలు కొనుక్కుని చదవండి. పానుగంటి వారు రాసిన బ్రిటిష్ వాళ్ళ కాలంలో నేటికి 100 ఏళ్ల క్రితం రాసిన వ్యాసాలు అవి. ఆ వ్యాసములకు సాక్షి వ్యాసములు అని పేరు అన్నమాట. చాలా గొప్ప వ్యాసాలు. అందులో ఇది ఒక కథ, ఇది నిజం పురాణ కథ, ఆయన అసత్యం రాయల. ఓ రోజు అర్ధరాత్రి 12 అతనికి ఒక కల వచ్చింది. ఆ కళ్ళలో అతను పెంచుకుంటున్న కోడి కనపడింది. ఆ కోడి చూస్తుండగా మాయమైపోయి వాడి నాన్నగా మారిపోతుంది. వాడి నాన్నగారు కళ్ళలోకి వచ్చారు. నాయన, నువ్వు పుట్టినప్పటి నుంచి నేను ఎంత ప్రేమగా పెంచానురా, నీకింత దెబ్బ తగిలితే తట్టుకోలేకపోయేవాడిని. మీ అమ్మ తొందరగా చచ్చిపోతే అమ్మ లేని లోటు తెలియకుండా పెంచాను, రెండో పెళ్లి కూడా చేసుకోలేదు. నీకు 30 ఏళ్ళు వచ్చేదాకా నిన్ను పెంచాను, ఆస్తి ఇచ్చాను. నువ్వు మిలిటరీలో చేరతానంటే సైన్యంలో చేరనిచ్చాను, నిన్ను ఎన్నో రకాలుగా సాకాను. చివరిలో చచ్చిపోయే ముందు నువ్వు దగ్గర లేవు సమయానికి, ఎక్కడో ఉద్యోగానికి పోయావు, అందుకని కొడుక అని నిన్ను తలుచుకుని చచ్చిపోయాను. అలా చివరి క్షణాల్లో నిన్ను తలుచుకుని చచ్చిపోవటం వల్ల మీ ఇంట్లో కోడి పుంజుగా పుట్టాను. నన్ను నువ్వు ఎంతో ప్రేమగా జీడిపప్పులవి పెట్టి పెంచావు. రోజు నిన్ను చూసుకుని కుక్కరోకో అంటున్నప్పుడల్లా కొడుక అని పిలిచాను, అది నీకు అర్థం కాలేదు, కుక్కరోకో కుక్కరోకో అనుకున్నావు. ఇంత ప్రేమగా పెంచావు. నానాయాతన పడి నిన్ను చూసుకుంటూ బతుకుతున్న సమయంలో చూస్తూ చూస్తూ మీ నాన్నని కోసుకుని ఎలా తినేసేవురా, ఇవాళ నన్ను కోసుకుని నిర్దాక్షిణ్యంగా పీకల కోసి పక్కన పారేసి కొట్టుకు చచ్చిపోతుంటే కాలుతో మీ వంటవాడు తొక్కాడురా నన్ను, ఆ నెత్తురంతా కారాక నా ఈకలు పీకేసి కాళ్ళు కోసేసి కోసుకు తినేస్తావా, తండ్రి మీద ఈ మాత్రం చాలలేదురా నీకు అని కన్నీడు పెట్టుకుని ఆ తండ్రి అదృశ్యమైపోయాడు. ఇంక వీడికి మతిపోయి వెంటనే ఉలిక్కి పెళ్ళేచి వంటవాడిని పిలిచి, ఒరే నా కోడి ఎదురు అని అడిగితే, ఇవాళ దాన్నే కదండి కోసేసాను, అది బాగా కొట్టేసుకుందండి, పీక్కు కోసేసాక కొట్టుకుంటుంటే ఒళ్ళు మండి కాలుతో ఒక తొక్కు తొక్కానండి, ఆ ఈకలు పీకేసి కాల్చి బరి వండి పెట్టానండి మీకు అన్నాడు. ఆ వంటవాడి మీద పడివాడు కొరికి నాలు కొట్టి దుర్మార్గుడు, మా నాన్న వండి పెడతా ఉట్రా, ఓరి పాప ఇష్టవాడా అని జుట్టు పీక్కుని ఏడ్చి వాడిని డిస్మిస్ అంటూ ఏడుస్తుంటే వీడికి పిచ్చెట్టిందేమో అనుకున్నట్టు వాడు. కానీ వీడికి తెలుసు రహస్యం, ఆ బెంగతోటి కృషించిపోయి పూర్తిగా ఆహారాన్ని విడిచిపెట్టి సన్యాస దీక్ష పుచ్చుకొని ఆయన సన్యాసి అయ్యి హిమాలయాల్లో తపస్సు చేసుకున్నాడు ఋషికేశం దగ్గర. అక్కడ ఆయన ఈ కథని శిష్యులకి చెబితే, శిష్యులు ఈ పానుగంట వారికి చెబితే ఆయన వ్యాసంగా రాశాడనమాట ఈ కథ అంతా. యోగి అయిపోయి హిమాలయాల్లో తపస్సు చేసుకున్నాడు, ఆయన పూర్తిగా శాకాహారం తిన్నాడు. ఒక్కొక్కప్పుడు మనకు తెలియదు కానీ ఇళ్లల్లో ఇలా పుడతారండి, కోళ్ళు గానో పాపం కుందేళ్ళు గానో కౌజు పెట్టలు గానో, కౌజు పెట్ల మాంసంతో పో అదనమాట అని వెళ్ళి టోల్గేట్ పక్కన హోటల్లో తినేయకండి. అందులో మీ నాన్న అయ్యి ఉండొచ్చు, బతికుండ తండ్రి ఉండొచ్చు, లేక తల్లి ఉండొచ్చు, చచ్చిపోయిన పెళ్ళం ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, తెలియదు పాపం. వాడికంటే యోగి కాబట్టి కర్మగారు వాడి అదృష్టవశతో నాన్నగారు కనబడ్డాడు. ఏముంది, ఏం తెలుస్తుంది అంటే తెప్పడానికి చెప్పట్లే, ఏమో ఎవరున్నారో మనకేం తెలుసు. కాబట్టి కనపడిన వాటిని పీక్కు తినకూడదు. మన పూర్వజన్మ రహస్యాలు తెలిస్తే చాలా ఇబ్బంది. అందుకనే భగవంతుడు మనకి పుట్టి పుట్టగానే మన పూర్వజన్మ జ్ఞానం పోయేలా చేస్తాడనమాట. పూర్వజన్మ స్మృతి పోతుంది కనుక మనకి ఏమీ తెలియదనమాట. కానీ ఒక్కొక్కప్పుడు బాగా తీవ్రమైన ఉపాసన చేస్తే, అమ్మవారిని భక్తితో తలుచుకుంటే అప్పుడు మాత్రం మనకి మనమెవరం, మన ఎదురుగుండా ఉన్నవాళ్ళు ఎవరు ఇవి తెలుస్తాయి. అది తెలిసినప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇందులో కొంతమంది నాకు బాగా దగ్గరకు రాగలుగుతారు. సరే, ఈ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎందుకు రాగలిగారు? ఇప్పుడు నాకు ఒకడు కారు డ్రైవ్ చేసి పెట్టగలుగుతున్నాడంటే, ఒక సేవ చేయగలుగుతున్నాడంటే వాడు ఫ్లాష్ బ్యాక్ నాకు తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. వాడు ఎందువల్ల నాకు పూర్వజన్మలో దూరం అయ్యి ఈ జన్మలో దగ్గరకు వచ్చాడో తెలుసు కాబట్టి వాడిని చేరదీస్తాం. ఒక్కొక్కడు ఎక్కడో ఉన్నవాడిని దారాబాబు మా ఇంటికి ఎందుకంటామంటే దాని అనగతలు ఒక రహస్యం ఉంటుంది. కొంతమంది రిటైర్ అయ్యాక దగ్గరికి రాగలుగుతారు, అంటే వాళ్ళకి పూర్వజన్మలో ఈ గురుబంధం ఉందనే విషయం వాళ్ళకి తెలుసు. ఇది దృష్టిలో పెట్టుకుని భక్తితో అమ్మవారి సహస్రనామం ధ్యానం చేయండి. లలితా సహస్రనామం మామూలు సహస్రనామం కాదు. నేను చాలాసార్లు చెప్పాను, ఇదేదో బ్రహ్మాండ పురాణంలో ఉండదనుకోకండి, బ్రహ్మాండం అంతా అందులో ఉంది. దాన్ని భక్తితో ఉపాసన చేస్తే అనేక జన్మల రహస్యాలు తెలుస్తాయి, మనం భవిష్యత్తులో ఏమవుతున్నామో కూడా తెలుస్తుంది, అప్పుడు మన జీవితాన్ని ఎలా దిద్దుకోవాలో తెలుస్తుంది. చూడండి, ఇలా వరం పొందిన వెంటనే ఈ భండాసురుడి కొడుకులు తమ పూర్వజన్మ రహస్యం మరిచిపోయారు కాబట్టి అమ్మతో యుద్ధానికి వచ్చారన్నమాట. ఇప్పుడు వాళ్ళని చంపమనగానే మన బాలాదేవి తామర పువ్వు మీద వెళ్ళింది, వారితో ఘోర యుద్ధం చేసింది. ఆవిడ చేతిలో అంకుశం ఉంది, అంకుశంతో పొడిచి ఒకరిని చంపింది, పాశం వేసి ఉరి వేసి రెండో వాడిని చంపింది, రక్తోత్పలం ఎర్ర కలువుతో కొట్టి ఒకరిని చంపింది, ఒకడిని శంఖంతో ఊది చంపేసింది, అంటే శంఖధ్వనిలో ఊదగానే వాడు చెవుడు బిగిలి చచ్చిపోయాడు, చక్రంతో ఒకడిని చంపింది, బాణంతో ఒకడిని చంపింది, కాలుతో తన్ను ఒకడిని చంపింది. ఇలా 8 మంది కొడుకుల్ని చంపగానే 4 కూతుళ్ళు యుద్ధానికి వచ్చారు, వాళ్ళను కూడా సంహరించింది. ఇందులో వాళ్ళ గురించి చెప్పలేదు, కూతుళ్ళ గురించి కాదు, కొడుకుల గురించే చెప్పారు వాళ్ళ పూర్వజన్మ రహస్యం గురించి. ఈ విధంగా భండపుత్రుల్ని చీల్చి చండాడేసి చంపేసింది బాలాదేవి. అందుకే ఉన్నారు, భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత అనే నామం అప్పటి నుంచి వచ్చిందనమాట. భండాసురుడి పుత్రుల్ని చంపడానికి ముందుకు దూకినటువంటి బాలాదేవి యొక్క పరాక్రమమును చూచి అమ్మవారు లలితాదేవి నందిత సంతోషపడిపోయింది, ఆనందపడిపోయింది, వాళ్ళని చంపిందనమాట. ఇప్పుడు ఈ దుర్మార్గులు 8 మంది చచ్చిపోగానే హతశేషులు ఉంటారుగా, వాళ్ళు పరుగు పరుగును వెళ్ళి భండాసుర ఘోరం జరిగిపోయిందన్నారు. వాడు తెల్లబోయి, ఏమిటి నాకు అసలే ఎడమకాలు ఎడమ చెయ్యి అగురుతోంది, నా కొడుకులు బాగానే ఉన్నారా, వాళ్ళు అంటే నాకు ముచ్చట 8 మంది కొడుకులు 4 కూతుళ్ళు పంపాను, కొంపతీసి వాళ్ళు 8 మంది కూడా యుద్ధరంగంలో చావలేదు కదా, వాళ్ళని యుద్ధభూమికి బలిపెట్టి మీరు వచ్చేట దుర్మార్గులారా, నా కూతుళ్ళు ఏమయ్యారని అడిగితే, నీ 4 కూతుళ్ళు 8 మంది కొడుకులు బాలాదేవి చేతిలో తుక్కుతుక్కైపోయారు, అదేమిటో మహారాజా, అమ్మవారి యొక్క శక్తులన్నింటినీ వాళ్ళు నిర్వీర్యం చేశారు, ఆ సమయంలో ఒబ్బుల్లి పాప 10 ఉన్నటువంటి పాప పుట్టుకొచ్చింది, ఆ పాప ఘోర యుద్ధం చేసింది, నీ కొడుకుని చంపివేసింది అనగానే ఏడ్చేశాడు వాడు, కింద పడిపోయి శోకించాడు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే భయంకరమైనది పుత్రశోకంట. కష్టాత్ కష్టతరం క్షుధ, కానీ పుత్రశోకం మహాకష్టం. ఆకలి చాలా భయంకరమే, కానీ పుత్రశోకం ఒక్కొక్కప్పుడు ఆకలిని కూడా పెంచుతుంది. ఈ రెండూ పక్కన పెడితే ఏది ఎక్కువ ఎత్తు ఎక్కువ చెప్పలేమంటాడు. ఆ పుత్రశోకంతో కుమిలిపోయి, ఇక కొడుక పెద్దాడా, రెండోవాడా, మూడోవాడా, నాలుగోవాడా అని ఒకడి పేర్లు ఒకడు పెట్టి, ఎంత ముద్దుగా ఉండేవర్రా, ఒకడు ముక్కు చూస్తే 10 ఉండేది, ఒకడు ముక్కు 1 ఉండేది, నాలుగోవాడు ముక్కు 1 ఉండేది, అలాంటి 1 ఉన్నవాడిని కూడా బూడిద పాలు తీసేసింది అమ్మవారు. ఆహో, మీరు లేకపోతే ఎలా బతుకుతానని ఏడ్చాట. అప్పుడు విషంగుడు అన్నాడు, మహారాజా ఏమిటి బేలతనం, నువ్వు నాకు సోదరుడివి, అన్నగారివి, నీ కుడి భుజం నుంచి నన్ను ఎడమ భుజం నుంచి విశుక్రుణ్ణి సృష్టించావు, అటువంటి నువ్వు యుద్ధరంగంలో వీరోచిత మరణం పొందిన పిల్లల్ని చూచి ఏడుస్తావా? వాళ్ళేం సామాన్యుల, వివాహమైన వాళ్ళు, పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు, పరాక్రమంతో ఎంతో మందిని చంపారు. యుద్ధరంగంలోకి వెళ్ళాక శత్రువులు ఆయుధాలతో చంపక పువ్వుల కోల చాతురే పువ్వుల బాణం వేస్తారా? పూల బాణం వేసి రా, యుద్ధానికి వచ్చావు కదా, ఈ పూల బాణంతో కొడతాం అని శత్రువులు ఎందుకంటారు? మహావీరులు వాళ్ళు, వీరోచితమైన మరణం పొందారు. అసలు వీరుడన్నవాడు యుద్ధరంగంలో చావాలి తప్ప ఇంట్లో మంచం మీద పడి తీసుకుని చావకూడదు. ఆరయ వివృత స్వర్గద్వారము సూరులకు నాగవం బంధు మహోదారులకు వారలరిగేది. మేరలు ఈ మార్గమందు మెయ్యగొను ఇంట తెగులున చచ్చుట కంటెం పాపంబులుండు గల వెనుకులకు పంటకలను పొలికలనిది కంట నిధానంబు కంటగాదే మనకు. భీష్ముడు కూడా ఇదే మాట అంటాడు. ఇంటిలో తెగులు గొంటిగా మంచం మీద పడి తీసుకుతావడం అనేది నీచమైన మరణం వీరులకి. కాబట్టి యుద్ధరంగంలో శత్రువులతో పోరాడి వాళ్ళని చంపాలి, లేక వాళ్ళ చేతులు చావాలి, అది మనకి లాభం. యుద్ధంలో చావడం అంటే స్వర్గద్వారం తెరవబడి ఉండడమే. స్వర్గద్వారం తెరిచి ఉంటే అందులోకి హాయిగా వెళ్ళిపోతాం. అలాగే యుద్ధంలో చచ్చినవాడు గ్యారంటీగా స్వర్గానికి పోతాడు. అనగా ఇప్పుడే వెళ్ళి ఆ దుష్టురాలిని, ఆవిడ సైన్యాన్ని చంపేస్తాను, ఆ అమ్మవారిని నాశనం చేస్తానని లేవబోయాడు వీడు. చచ్చాను అప్పుడే, నువ్వు లేవద్దు, ఇంకా నీకు కొంత టైం ఉంది. మహారాజు చిట్ట చివర వెళ్ళాలి. ఈ విషం కూడా ఇంకా బతికే ఉన్నాడు. విషం కూడా ఉండగా విషన్న మదనుడు పోవలసిన అవసరం లేదు, నన్ను పంపన్నట్ట. అప్పుడు ఆయన విషంగుడిని పంపాడు. ఈ విషంగుడు మహామాయావి. వీడు మామూలు మాయావి కాదు బాబోయ్. వీడు యుద్ధానికి బయలుదేరాడు. వాడు ఏం చేస్తాడో తెలిసిన, భయంకరమైనటువంటి విఘ్న యంత్రములు సృష్టిస్తాడ. విషంగుడి శరీరం నుంచి కొన్ని దేవతాశక్తులు పుడతాయి, అసుర దేవతాశక్తులు. ఆ శక్తులు వస్తే మొత్తం ఎక్కడి వాళ్ళెక్కడ కాళ్ళు చేతులు స్తంభించిపోయి ఏదో బోనులో పడిపోయిన ఎలకల్లా అయిపోతారు. వాడు విషంగుడు అటువంటి శక్తులు సృష్టించాడు యుద్ధరంగానికి వెళ్ళగానే. దాంతో ఎదురుగుండా ఉన్నటువంటి మంత్రి న్యంబ, వారాహి, రాజశ్యామల, బాల, వీళ్ళందరి కాళ్ళకి సంఖ్యలు పడిపోయినట్టు ఏదో శక్తి అడ్డం పడిపోయింది. ఎక్కడి వాళ్ళక్కడ నిర్వీరులు అయిపోయారు. ఇంకా తక్కిన నిత్యా మొదలైన దేవతలైతే పిచ్చెక్కిన వాళ్ళలో అయిపోయి మనం ఎవరం, ఎక్కడున్నాం అన్నారట. ఆ మాయలో పడిపోయారు వాళ్ళు. వీటిని విఘ్న యంత్రములు అంటారు, భయంకర విఘ్న యంత్రాలు. ఈ యంత్రములలో పడిపోయిన వాళ్ళకి బుర్రా పడైపోతుంది, కదలలేదు. శక్తులన్నీ నిర్వీర్యమైపోగానే ఆయన విషంగుడు పెద్ద ఘట అట్టహాసం చేశాడు. దాంతో యంత్రాది దేవతలు పైనుంచి చూస్తున్న వాళ్ళు వణికిపోయారు. అప్పుడు మొట్టమొదట మంత్రిన్యంబ తేరుకుని అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మా అమ్మ, ఏమిటి విచిత్రం? హఠాత్తుగా ఏవో విచిత్రమైనటువంటి శక్తులు వచ్చి మా కాళ్ళని బంధించాయి, ఎవరం కదలలేకపోతున్నాం. ఈ శక్తులైతే స్తంభించిపోయాయి, అవన్నీ పిచ్చెక్కినట్టుగా పిచ్చి చూపులు చూస్తున్నాయి, ఎందువల్ల మన వాళ్ళు నిర్వీర్యులైపోయారు, కదలకుండా అయిపోయారు అనగా, దీన్ని విఘ్న యంత్రం అంటారు. ఈ విషంగుడు ఒకప్పుడు నా భక్తుడు. వాడి పూర్వజన్మలో వాడి పేరు మోషకుడు. మోషకుడు అని ఒక రాక్షసుడు. ఈ మోషకాసురుడు నన్ను చాలా భక్తితో సేవించాడు. ఒకరోజున వాడికి అమ్మవారికి ఇంత శక్తి ఎలా వచ్చింది, ఇన్ని లోకాలను ఎలా పరిపాలిస్తుంది, అమ్మవారి సేవకుడు నేను, నాకెందుకు ఇంత శక్తి రాకూడదు అనుకున్నాట. అమ్మవారు రోజు చేతిలో ఒక పాత్ర పుచ్చుకొని ఆ పాత్రలో ఉన్న తేనె తాగేది. అమ్మవారి చేతిలో తేనె పాత్ర ఉంటుంది, మధు పాత్ర. మధు అంటే తేనెలండి. ఒక ఆయన పాపం మద్యం రాశాడు, ఆయనకి ఇష్టం కాబట్టి అలా రాసుకుని ఉంటాడు. కానీ అమ్మవారి చేతిలో ఒక బంగారు పాత్ర ఉంటుంది, ఆ పాత్ర నిండా తేనె ఉంటుంది, తేనె తాగుతుంది. వీడు ఎవరి విషంగుడు, అమ్మవారి భక్తుడని చెప్పాక అమ్మవారి దగ్గరే ఉన్నటువంటి వాడు. వాడు వాడికి ఏం ఆలోచన వచ్చిందట విషంగుడికి, అమ్మవారికి ఈ ప్రపంచాన్ని పాలించే శక్తి ఈ చేతిలో ఉన్న పాత్ర వల్ల వచ్చి ఉంటుంది. ఆ పాత్రలో ఏదో రసం ఉంది, ఆ రసం రోజు తాగుతోంది. ఆ తాగబట్టేవాడు ఎంత గొప్పదయ్యి ఉంటుంది. ఆ రసం ఏదో నేను తగ్గిస్తే నేనే గొప్ప అడిగిపోయి అమ్మవారికి ఎందుకంటే నేనే ప్రభువుని అయిపోతాను అనుకున్నాడు వాడు. వాడు వాడి కర్మయోగంలో వాడికి ఆలోచన వచ్చింది. అందుకే కర్మ పరిపక్వం కానంత వరకు అమ్మవారి దగ్గరికి వెళ్ళినా అమ్మ మణిద్వీపానికి వెడితే వాడు బుద్ధి మారేది, కానీ భూలోకంలోనో యక్షలోకంలోనో ఉన్నంత వరకు వాడు బుద్ధులు పూర్తిగా మారవు. వాడు అమ్మవారి భక్తుడైనా మణిద్వీపానికి ఇంకా వెళ్ళలేదు. యక్షలోకంలో ఉండి అమ్మని సేవించేటటువంటి భక్తుడు వాడు. అందువల్లే వాడికి ఈ పానపాత్రలో ఉన్న తేనె తాగాలనిపించింది. ఇది కనిపెట్టిన అమ్మవారు సరదా కోసం ఓ మహామాయతో తన చేతిలో ఉన్న పాత్ర కింద పెట్టి నిద్రపోతున్నట్టు నటించింది అని కూర్చొని నిద్రపోయింది. ఇప్పుడు నేను నిద్రపోతే ప్రమాదం కానీ ఆవిడ నిద్రపోతూ ఉండగానే ఈ మోషకాసురుడు, ఇందాక చెప్పాను ఈ విషంగుడి పూర్వజన్మలో మోషకుడు వాడు, అమ్మవారు తేనె పాత్ర పక్కన పెట్టింది, ఈ పాత్రలో ఏదో రసం ఉంది కదా, ఆ రసం తాగేస్తే నేను కూడా అమ్మంత గొప్ప అని అయిపోతాను, అప్పుడు అమ్మవారిని నా సేవకురాలను చేసుకుని నేనే ప్రభువుని ఈ సింహాసనం మీద కూర్చుంటాను అనుకుని ఎలక రూపంలో వెళ్ళి అందులో దూకి ఆ తేనె కొంచెం అని తాగాడు. చుప్ 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 అనగానే అమ్మవారు లేచి చప్పున ఆ ఎలక నెత్తి మీద ఒకటి కొట్టి, దౌర్భాగ్యుడా నువ్వు రాక్షసుడివి, ఈ యక్షలోకంలో నీకు ఒక బిల్డింగ్ కట్టించి ఇచ్చాను, హాయిగా అక్కడ ఉంటూ నన్ను ఉపాసిస్తూ నన్ను చూస్తూ సుఖంగా ఉండక ఈ జన్మలో నన్ను ఉపాసన చేయటం వల్ల రాబోయే జన్మలో పైకి పట్టుకుపోదాం అనుకున్నాను, హాయిగా మణిద్వీపానికి రాక ఈ చుంచుబుద్ధి ఏమిట్రా దుర్మార్గుడ, ఏకంగా నన్నే గింటి నా పడవనే కొట్టేద్దామనుకున్నావా, ఇందులో ఉన్న తేనె తాగేసి అంత మాత్రం చేత శక్తి వస్తుందా, ఈ తేనె నేను సృష్టించుకునేటటువంటి శక్తి, ఈ తేనెని ఎంత తాగినా నా శక్తి నీకు రాదు, ఇది సరదా కోసం నేను సృష్టించుకున్న ఒక మధువు, తగిన ఫలితం అనుభవించు. భూలోకంలో భండాసురుడనే రాక్షసుడికి సోదరుడిగా కుడిభుజం నుంచి పుట్టు, హో విషంగుడనే పేరుతో జగత్ప్రసిద్ధికి ఎక్కనగా, అమ్మా నేను అలా భూలోకంలో రాక్షసుడే నీకు వ్యతిరేకంగా బతకలేను, రాక్షస బుద్ధితో నీకు ద్రోహం చెయ్యాలని సంకల్పించినప్పటికీ నన్ను అనుగ్రహించు, నీ పాదాలు సేవించే సద్బుద్ధి ఇచ్చి నన్ను అనుగ్రహించు అన్నాడు. సరే అయితే భూలోకంలో రాక్షసుడిగా ఉన్నప్పుడు మళ్ళీ నా భక్తుడిగా మారతావు, నన్ను ఉపాసిస్తావు, ఆ ఉపాసన వల్ల నీకు కొన్ని శక్తులు వస్తాయి, ఆ శక్తులతో నా మీదకి దండయాత్రకు వస్తావు, అప్పుడు నీవు మంత్రిని అనే దేవత శక్తి చేతిలో మరణం పొందుతావు, ఆ మరణం పొందాక శాశ్వతంగా మణిద్వీపం పొందుతావు, మణిద్వీపానికి ఈ శరీరం విడిచిపెట్టి వస్తావు కనుక ఇంక ఇటువంటి దుర్బుద్ధి నీకు ఉండదు. కానీ ఇక మీదట ఈ కథ అందరికీ వినిపించు, నువ్వు భూలోకంలో ఉన్నంతకాలం అందరికీ వినిపించు, ఈ కథ విని యజమానంత వాడైపోవడం కోసం యజమాని పడగొట్టడానికి ఏ సేవకుడు ప్రయత్నించడు, యజమాని కంటే గొప్పవాడు వాళ్ళు కోరుకో, కానీ యజమాని పడగొట్టడం ఏంటండి, ఆయన అంత మంచి పనులు చేద్దాం అనుకుందాం కానీ ఆయన కుర్చీ లాగేడు ఎందుకు, నువ్వు వేరే కుర్చీ తెచ్చుకో, ఒకళ్ళని పడగొట్టేందుకు ఆ పైకి రావడం, ఈ కథను అందరికీ చెప్పు అనగా తథాస్తు అన్నాడు. వాడు భూలోకానికి వచ్చాడు, వాడే విషంగుడిగా పుట్టాడు, విషంగుడు పుట్టిన కొత్తల్లో అమ్మను ఉపాసన చేశాడు పూర్వజన్మ జ్ఞానం ఉండడం వల్ల, అప్పుడు అమ్మ ప్రత్యక్షం అయ్యింది, ఏం వరం కావాలో కోరుకోమనగా విఘ్న యంత్రములను సృష్టించి నీ శక్తుల్ని కూడా నిర్వీర్యము చేసి స్తంభింపజేసే వరం ఇమ్మని కోరాడు, అమ్మ వాడికి ఆ వరం ఇచ్చింది. ఇప్పుడు ఆ కథ అమ్మవారు మంత్రిని దేవతకి చెప్పి, ఆ మోషకుడే ఈ విషంగుడు, వీడు ఒకప్పుడు నా భక్తుడు, వీడికి వరాలు ఇచ్చాను, ఇప్పుడు అవన్నీ మర్చిపోయాడు వీడు, ఈ దుర్మార్గుడు నా వరాల వల్ల ఈ విఘ్న యంత్రాలు సృష్టించుకున్నాడు, ఈ విఘ్న యంత్రములు కొంతమందిని కాళ్ళని బంధిస్తాయి, కొంతమందిని బుద్ధిని స్తంభింపజేస్తాయి, అందుకే ఈ దేవతలంతా బుద్ధి స్తంభించిపోక బుర్ర తట్టకలా ఉండిపోయారు, మీరు కొందరు కథలు లేకుండా ఉన్నారు అనగా, అయితే ఇంక మేమంతా ఇలా కాళ్ళకి సంకెళ్ళు పడి లేక బుర్రపాడై యుద్ధరంగంలో ఉండవలసిందేనా, దీనికి ఏమైనా మార్గం ఉందా అనగా, లేకపోవడం ఏమిటి, ఈ విఘ్న యంత్రములు నాశనం చేసే మరొక మా అబ్బాయి ఉన్నాడు అని వెంటనే మహాత్మా కామేశ్వర దర్శనం దేహి అన్నది, తక్కన కామేశ్వరుడు వచ్చాడు అక్కడికి, ఆయన ముఖాన్ని చూచింది ఆవిడ, ఈ కామేశ్వరుడు ముఖం చూడడంతో ఒక మహాపురుషుడు పుట్టుకొచ్చాడు, కామేశ్వర ముఖలోక కల్పిత శ్రీ గణేశ్వర, పెళ్లి సమయంలోనూ సృష్టించింది, ఇప్పుడు మళ్ళీ సృష్టించింది, కామేశ్వరుడు ముఖాన్ని చూచి ఆ ముఖం నుంచి మహాగణేశ్వరుణ్ణి సృష్టించింది. మహాగణేశ్వర నీవు తప్ప ఈ మోషకాసురుడు సృష్టించినటువంటి, మోషకాసురుడు ఇప్పుడు విషంగుడు కానీ పూర్వజన్మలో మోషకాసురుడు కదా వాడు, వాడు సృష్టించినటువంటి యంత్రములు ఎవరూ ధ్వంసం చేయలేరు, వెళ్ళు ఈ విఘ్న యంత్రములన్నీ నాశనం చెయ్యి అన్నది. వెంటనే మహాగణేశ్వరుడు మహావేగంగా ముందుకొచ్చాడు, ఈ దుర్మార్గుడైన విషంగుడు సృష్టించిన విఘ్న యంత్రములన్నీ పట్ట 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 నరిగి వదలు పారేశాడు. అప్పుడు అమ్మవారు బ్రహ్మానందంతో ఒక్కసారి తాండవం వాడి ఉత్సాహంతో శబ్దం చేసింది, మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహరిషిత, మహాగణేశుడి చేత విఘ్న యంత్రములు భిన్నం ముక్కలు చేయగా చేయబడగా, అంటే మహాగణేశ్వరుడు విఘ్న యంత్రములు ధ్వంసం చేయగా ఆవిడ సంతోషించిందట. హర్షిత అంటే సంతోషించింది, ప్రహర్షిత మిక్కిలి సంతోషించింది. మహాగణేశ్వరుడు విఘ్న యంత్రములు ముక్కలు ముక్కలు చేసి నాశనం చేయగానే ఆవిడ బ్రహ్మానందం పొందిందన్నమాట. పొంది, నాయన నీకు మంచి వాహనం ఇస్తాను కంగారు పడకు అని మంత్రిని జంబకేసి తిరిగి వీణు వేసిపారయ్యన్నది. ఈ మంత్రిణ్యంబ వెళ్ళి విషంగుడితో ఘోర యుద్ధం చేసింది. ఇద్దరికి ఘోర యుద్ధం జరుగుతుండగా మంత్రిణ్యంబ తన చేతిలో ఉన్న సోలంతో వాడిని పొడిచి పొడిచి చంపింది. విషంగుడి తచ్చి కింద పడ్డాడు. చావగానే వాడికి శాప విముక్తి అయిపోయింది. వాడు తిరిగి పూర్వజన్మలోలాగా మోషకాసురుడు అయ్యాడు. ఈ మోషకాసురుడిని పిలిచి, ఒరే నాయన, మా విఘ్నేశ్వరుడికి కొంతకాలం వాహనంగా ఉండు, నీకు అనింజుడు అని పేరు పెడుతున్నాను. ఓ మోషకాసురా, వీడికి వాహనంగా ఉండి నా మడి ద్వీపానికి మీ ఇద్దరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రండి, హాయిగా అక్కడ ఉండండి. ఈ కల్పం అయిపోయాక అప్పుడు మరొకడెవడు ఈ ఎలకగా మారి ఆయనకి సేవకుడు అవుతాడు, నువ్వు మాత్రం శాశ్వతంగా మణిద్వీపంలో ఉండిపోదువు కానీ అని ఈ విషంగుణ్ణి మోషకంగా మార్చి ఎలకగా మార్చి మహాగణేశ్వరుడికి వాహనంగా ఇచ్చేసింది. అక్కడికి విషంగుడు తెచ్చాడు, వాడు ఎలకయ్యాడు, మహాగణేశ్వరుడికి వాహనమయ్యాడు. ఈసారి భండాసురుడు విశుక్రుణ్ణి పంపాడు యుద్ధానికి. వీడు ఎడమ భుజం నుంచి పుట్టిన రెండవ తమ్ముడు అన్నమాట. కుడి భుజం నుంచి విషంగుడు, ఎడమ నుంచి విశుక్రుడు పుట్టాడు. వీడికి శక్తి ఎటువంటిది, వీడు ఎదురుగుండా యుద్ధం చేస్తున్న వాళ్ళ శరీరంలో ప్రవేశిస్తాడు. పురుషులైతే వాళ్లల్లో ఉన్న వీర్యమంతా తాగివేస్తాడు, వాళ్ళని నిర్వీరులు చేస్తాడు. స్త్రీలైతే వాళ్లల్లో ఉత్సాహాన్ని మింగివేస్తాడు. దాంతో వీడితో ఎవరైనా యుద్ధం చేస్తే వాళ్ళు బొమ్మల్లా అయిపోతారట, నీరసంగా అయిపోతారు, వేళ్లాడిపోతారు. వేసవకాలంలో గుంటూరులో నట్టనడి రోడ్డులో తోటకూర కాడ ఎండబెడితే ఎలా అయిపోతారు, అలా అయిపోతారు. వాడికి ఆ శక్తి ఉన్నది, అందుకే వాడిని విశుక్రుడు అన్నారు. వాడి దృష్టి పడితే పురుషులేమో నిర్వీరులు అవుతారు, స్త్రీలైతే నిరుత్సాహంతో అయిపోతారు, ఎండిపోయినట్టు అయిపోతారు. వాడు కూడా ఈ శక్తులతో ఘోర యుద్ధం చేశాడు, భయంకరమైన యుద్ధం చేశాడు వాడు. ఆ యుద్ధంలో వాడు తన శక్తిని ప్రయోగించగానే మొత్తం అమ్మవారి శక్తులన్నీ తోటకూర కాడల్లా ఎండిపోయి వేళ్లాడిపోయి యుద్ధం చేయలేక పడిపోయాయి. పురాణం వింటూ కొంతమంది అప్పుడప్పుడు కునికేసి పక్కకు పడిపోతూ ఉంటారు, అలా పడిపోయారట వాడు. అప్పుడు అమ్మవారి దగ్గర ఉండేటటువంటి ప్రాకార దేవతలు వచ్చి, అమ్మా ఈ దుర్మార్గుడు రావడంతో మన శక్తులన్నింటినీ కూడా పనికిమాలిన శక్తులు చేస్తున్నాడు, ఉత్సాహం లేకుండా చేస్తున్నాడు, వీడిని ఎలా చంపడం అనగా, వీడిని ఒక్క వారాహీ దేవత మాత్రమే చంపగలదు. వారాహీ దేవత విశుక్రుడిలో ప్రవేశించి ఇతరులను నిర్వీర్యం చేసే వాడి శక్తిని తాగివేసి వాడిని చీల్చి చెండాడుతుంది అని వారాహిని పిలిచింది. వెళ్ళు వారాహి విశుక్రుడిని చంపమనగానే ఆ వారాహి దేవత తన రెండు కోరలతో వాడి పొట్టలో పొడిచి చీల్చి వాడి పొట్టలో ఇతరుల యొక్క వీర్యమును తాగేటటువంటి శక్తి, ఇతరులను నిరుత్సాహపరిచే శక్తిని ముందు తాగేసింది. ఆ తర్వాత కోరలతో పొడిచి పొడిచి ముట్టెతో కొట్టి కొట్టి వాడిని పిండి చేసి విశుక్రుడిని సంహరించింది. ఈ విశుక్రుడు చావగానే వాడిలో ఉన్న దివ్యశక్తి శుక్రాచార్యుల్లో కలిసిపోయింది. శుక్రాచార్యుడి అనుగ్రహం వల్లే వాడికి ఆ శక్తి వచ్చింది కాబట్టి వాడి శక్తి మళ్ళీ శుక్రాచార్యుల్లో కలిసిపోయింది. అప్పుడు అమ్మవారిని దేవతలు పూలవర్షం కురిపించి విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని ఒక నామం ఇచ్చారు. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత, ఎంత గొప్ప నామం అండి. విశుక్రుడి యొక్క ప్రాణములను హరించిన, తీసివేసిన వారాహీ దేవత యొక్క పరాక్రమమునకు అమ్మ సంతోషించింది అనమాట. అక్కడికి విశుక్రుడు తెచ్చాడు. ఇంకా చావలసిన వాడు లాస్ట్ తెలుగు భండాసురుడు. భండాసురుడు భండార సంగతి రేపు చూద్దాం.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య సుహమస్త నిత్యం లోక సమస్త సుఖరో భవంతు.